ఒక అద్భుతమైన కావ్యం కంకంటి వారిది. ఆ కంకంటి వారి పద్యాలు, తిక్కన గారి పద్యాలు, ఈ రెండింటినీ ఎవరు రాశారో నాకైతే సరిగ్గా తెలియదు. కానీ ఎందుకంటే నాకు పాట మీదే కానీ పాట రాసిన వాడి మీద దృష్టి ఉండదు. సీతారామ కళ్యాణంలో ఈ పాట పెట్టారు. అది పూర్తిగా కంకంటి పాపరాజు గారిది, తిక్కన గారి పద్యాల కలయిక.
సరసాల జవరాలను దేలే గదా, సరసాల జవరాలను రంగారు బంగారు మైజిగిలోన, రంగారు బంగారు మైజిగిలోన పొంగారు వయసు పొంకములోన, సంగీత నాట్యాల నైపుణిలోన సంగీత నాట్యాల నైపుణిలోన నా సాటి నెరజాణ కనరాదు గదా సరసాల జవరాలను.
నిజంగానే అది ఎంత అందమైన భాష. మై అంటే శరీరం, మై అన్నా మే అన్నా అదే. అందుకే మై మరచిపోయాడు అంటే తన ఒళ్ళు మరచిపోయాడు అని అర్థం అనమాట. మై జిగి, నా ఒంటి కాంతి బంగారు అంది. బంగారు మై జిగి. కొంతమంది శరీరం బంగారపు కాంతిలో మిసమిసలాడిపోతుంది అనమాట. నా శరీరం, నా సౌందర్యం, నా అవయవాలు, నా ముఖం ఒకదాన్ని మించోటి ఉంటాయి. నా శరీర కాంతి బంగారపు కాంతి. సంగీతంలో, సాహిత్యంలో, నాట్యంలో నా వంటి స్త్రీ మరొకటి లేదు, నెరజాణ లేదు అంటూ పాడుకుంటూ వచ్చిందనమాట. అటువంటి సౌందర్యం ఇప్పుడు వీడు కళ్ళారా చూశాడు కదా. అందుకని అక్కడ ఒక వాట రాశారు, అర్ధరాత్రి పూట ఒంటరిగా లెక్క లేకుండా కొంచెం పల్సరి బట్టలతో తిరిగితే దానివల్ల అనర్ధాలు ఇలా వస్తాయి. అందున సైన్యం ఉందని చూసి కూడా వాళ్ళు మనల్ని ఏం చేస్తారు లేని పక్క నుంచి వెళ్ళినా మన పాట వింటే వాడు పసిగడతాడు. కాబట్టి ముందు మన జాగ్రత్త కూడా మనం తీసుకోవాలి. అయినా దెబ్బతినేదాకా తీసుకోవాలనుకోండి. అందుకని వాడు, నువ్వా రంభవి, ఇంతకాలం నీ సౌందర్యం ఏ ఇంద్రుడికో నలకోవరుడికో చిక్కిందనుకున్నాను, ఇప్పుడు నాకు చిక్కావేరా అన్నాడు. పైగా భీతహరినేక్షణ అన్నాడు. అప్పుడు ఆవిడ మామా అంది. ఇదేమిటే భామా అన్నాడు వీడు. మామా ఏమిటి, ఈ పిలుపు ఏమిటే భామా అంటే నువ్వు మామయ్య అవుతావు, ఎందుకంటే కుబేరుడు మీ అన్నయ్య, మీ అన్నయ్య కొడుకు నలకోబరుడికి నేను భార్యని, కాబట్టి నువ్వు నాకు మామవి, నేను కోడల్ని. కోడలు కూతురుతో సమానం, కన్న తండ్రి అంతో మామగారు కూడా తండ్రితో సమానం, కాబట్టి నువ్వు తండ్రి లాంటి వాడివి, నేను నీ కోడల్ని. ఆ మాత్రం నీకు తెలియదా,
స్నుషాతు పుత్రికాతుల్య శశ్రుశ్వశుర బంధుభి ఆత్మీయ బంధురూపేణ పాలనీయ భవేత్ సదా.
కోడలు కూతురుతో సమానం, కాబట్టి అత్తమామలు ఆడబొడుచులు కలిసి ఎప్పుడూ ఇంటికి వచ్చిన కోడల్ని మాట వరుస కూడా తిట్టకూడదు. ఇది మనకి రామాయణం చెబుతున్న నీతి. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి. ఇటీరా గారి దిక్కుమాల కోడలా కట్నం తేలేదు అని చంపడం, బాధ పెట్టడం చేయకూడదు. కూతుర్ని చూసుకున్నట్టు చూసుకోవాలి. అప్పుడు ఈ కూతురు వీళ్ళ కూతుర్ని అవతల వాళ్ళు కూడా చూసుకుంటారు. నేను కోడల్ని, నువ్వు ఎటువంటి వాడివి, పైగా పరమ పవిత్రమైన బ్రహ్మవంశంలో పుట్టావు, వేదాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు, సంధ్యావందనం చేసావు, బ్రహ్మవరాలు పొందినవాడివి. ఈ పద్యం ఇక్కడ ఓ పద్యాన్ని తీసుకోవాలి, తిక్కన గారి పద్యం. ఈ శ్లోకాలకి తిక్కన గారి అనువాదం.
పొలుపగు బ్రహ్మవంశమున బుట్టి శృతుల్ పఠించి ఘోర నిష్ఠల తపముంబొనర్చి బహు సత్క్రియలు దిన మిమ్ము వంటి పెద్దలే తగువా వియుల్ వరుస దప్పి చెరిల్చిన ధాత్రిలోపలం కలులిక పాయనే ఋతురే కాపథముల్ ధనుజాధినాయక.
పరమ పవిత్రమైన బ్రహ్మవంశంలో పుట్టావు, పులస్త్య ప్రజాపతి మనుబడివి, విశ్రవసుని కొడుకువి,
శృతుల్ పఠిగిల్చి వేదాలు చదివావు, ఘోర నిష్ఠల తపముంబొనర్చి మహానియమంతో ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేశావు, ఇంకా ఎన్నో మంచి పనులు చేశావు. అటువంటి నీలాంటి పెద్దలు వావియున్ వరుస దప్పి చిరించిన ఇలా వావి వరస లేకుండా కూతురు లాంటి కోడల్ని పట్టుకుంటే ఇంకా ఈ భూలోకంలో నీచులు అధర్మ పొరులు రెచ్చిపోరా. పాపాత్ములంతా ఏమనుకుంటారు, బ్రహ్మవంశంలో పుట్టిన రావణాసుడే కోడల్ని తెరిచాడు, మనం ఎందుకు చెరచకూడదు అనుకుంటారు. కాబట్టి వాళ్ళందరికీ నువ్వు ఆదర్శమూర్తి అవుతావు, నా మాట విను అనగానే వాడు పక్కపక్కన వేశాడు. ఏమిటి నువ్వు నాకు కోడలివా, ధర్మతో యో భవేద్ విప్రహ, ధర్మాత్ముడైన నాకే ధర్మం చెబుతున్నావా, పక్కపక్క నవ్వుతూ అన్నట్టు వాడు. ఎలాగమ్మా నువ్వు నాకు కోడలివి, ఎలాగమ్మా నువ్వు పరస్త్రీవి, ఇప్పుడేదో వరస పెడుతున్నావు కానీ భూలోకంలో పుణ్య కార్యక్రమములు చేసిన వాళ్ళు స్వర్గానికి వస్తారు. ఇలా రామాయణం విన్నవాళ్ళు పక్కన పెడితే రామాయణం ఉన్నవాళ్ళు వైకుంఠానికి పోతారు. చిన్న చెత్తగా పుణ్యకార్యాలు చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు స్వర్గానికి ఎడతారు. స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు మీబోటి రంభల యొక్క సాంగత్యం పొందాలి. అప్పుడు వరస ఏమిటి వావేమిటి అని వాడు వెటకారం ఆడాడు. ఈ వెటకారాన్ని తెలుగులో కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణంలో అద్భుతమైన పద్యంగా రాశాడు. జనకుండు సుతుడును జన్నంబు సలిపిన లలన వారేమి కవలయు నీకు, అన్నదమ్ములు సోమయాజులై వచ్చిన పొలతి వారేమి కవలయు నీకు, మామయు అల్లుండు అల్లుండు మామయు అనిద్రెళ్ళి వచ్చిన పడతి వారేమి కవలయు నీకు, బావయు మరదియు బవరాన ద్రెళ్ళిన పొలతి వారేమి కవలయు నీకు, వావి వరుసలు గణింపవచ్చితేని పడతి మాతోడ మాటాడవశమే నీకు, చాలు చాలింక వెర్రి వాదాలు మాని వగలు దీరిచి ఏలవేచి గురు ఓడి. ఒక ఇంట్లో ఓ తండ్రి కొడుకు యజ్ఞం చేశారు. ఈ యజ్ఞం చేసిన వాళ్ళు ఇద్దరు కొంతకాలం పోయాక చచ్చిపోయారు. ఈ ఇద్దరు స్వర్గానికి వచ్చారు. అప్పుడు రంభా సాంగత్యం పొందాలి. అప్పుడు వాళ్ళు నీకు ఏమవుతారు, స్వర్గానికి వెళ్ళాక వరస ఉండదు కానీ బతికొండకు వరస ఉంటుందనే విషయం మర్చిపోయి ఏడిపించాడు. అందుకని తండ్రి కొడుకులు స్వర్గానికి వస్తే అప్పుడు వారు నీకేమవుతారు, అల్లుడు మామ యుద్ధంలో చచ్చి వీర స్వర్గానికి వస్తే అప్పుడు వాళ్ళు నీకేమవుతారు, బావా మరిది భయంకర యుద్ధంలో కూలిపోయి నీ దగ్గరకు వస్తే అప్పుడు వాళ్ళు నీకేమవుతారు, అన్నదమ్ములు యజ్ఞం చేసి సోమరసం తాగి అప్పుడు స్వర్గానికి వస్తే అప్పుడు అన్నదమ్ములు నీకేమవుతారు. ఇలా వావి వరస నాతో ముచ్చటించాలంటే అది నీ వల్ల కాదు, నేను నీకంటే బాగా 7 ఆకులు ఎక్కువ చదివాను పిచ్చిదానా, పిచ్చివాగుడు మాని వ్యర్థవాదాలు మాని నా కోరిక తీర్చున్నాడు. ఆవిడ పారిపోబోతుంటే పట్టుకున్నాడు, అక్కడ ఉన్న బండరాతి మీద పడుకోబెట్టాడు, భయంకరమైన అకృత్యానికి పాల్పడ్డాడు. వాడి దెబ్బకి ఆవిడ శరీరం కంపించిపోయింది, దండలు మాసిపోయాయి, వస్త్రాలు చిరిగిపోయాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాల్మీకి మహర్షి గజేంద్రాక్రీడమధిత నదీవాకులతాంగత తామర పువ్వుల కొలనులో మదించిన ఏనుగు ప్రవేశించి చండాలం చేసినట్టుగా అయిపోయింది ఆవిడ శరీరం. ఓ పెద్ద చెరువు ఉందండి, అందులో తామర పువ్వులు ఉన్నాయి, అందులో ఏనుగు ప్రవేశించింది, అది మదపుటి ఏనుగు పిచ్చి ఏనుగు. దాంతో ఏం చేస్తుంది, నీరంతా కెలకుళ్ళు చేసి మురికి చేసి తామర పువ్వులు తెంపి అవతల పారేసి ధ్వంసం చేస్తుంది. అలా ఏనుగుల గుంపు ప్రవేశించి కలసి వేసిన మడుగులు అయిపోయింది పాపం అన్నారు రామ. ఆ తర్వాత ఆవిడ ఏడుస్తూ నలకోబరుడి దగ్గరికి వెళ్ళి రావణుడు ఇంత అన్యాయం చేశాడని వరపెట్టగానే ఆగ్రహోదగ్రుడైపోయాడు నలకోబరుడు. అకామాతేన యస్మాత్వం బలాద్భద్రే ప్రదర్శిత తస్మాత్ స యువతీ మన్యాం నాకామాముపయాస్యతి సప్తథా తస్య శకలీ భవితా తదా. ఓరీ రమణ, ఇష్టం లేని స్త్రీని బలాత్కరిస్తావా, ఇదా నీకు బ్రహ్మవరములు ఇచ్చినటువంటి ప్రభావం, బ్రహ్మవరములతో అహంకరించి ఈ పిచ్చి పని చేస్తావా, ఇదే నీకు నా శాపం అని నలకోబరుడు కాసి నీళ్లు చేతిలోకి తీసుకుని, ఈరోజు నుంచి ఇష్టం లేని స్త్రీని నీవు బలాత్కరించిన వెంటనే నీ తల సప్తథ 7 ముక్కలై నువ్వు చచ్చుదవుగాక, నీ తల 7 ముక్కలైపోవాలని చెప్పించాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. రావణాసురుడు క్షణం భయపడ్డాడు, తర్వాత వాడు ఆ కుర్చీలు ఆపలేదు. నలకోబరుడు శాపం పెట్టినా రావణాసురుడి తల ఏడుముక్కలు అవ్వలేదు. తర్వాత వాడు పుంజికస్థల అని మరొక అప్సరసని చెరిచాడు. ఈ పుంజికస్థల బ్రహ్మ దగ్గరికి వెడుతోంది. ఆ సమయంలో రావణుడు మళ్ళీ దాన్ని బలాత్కరించాడు. అప్పుడు పుంజికస్థల బ్రహ్మ దగ్గర మొరపెట్టింది. బ్రహ్మ అప్పుడు ఏమన్నాడు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట, ఇక ఆ తర్వాత వాడు ఎవరిని బలాత్కారం చేయడం కుదరలేదట. బ్రహ్మదేవుడు వాడిని పిలిచి, మూర్ఖుడా, నీకు వరములు ఇచ్చిన నేనే నిన్ను శపిస్తున్నాను. ఏ స్త్రీ అయినా తనంత తాను ఇష్టపడితేనే ఆమె జోలికి వెళ్ళు, ఇష్టపడని స్త్రీని బలాత్కరిస్తే నీ తల 1000 చెక్కలైపోతుందని శపించాడు. అది అక్కడి నుంచి బలాత్కారాలు అయిపోయి ఎత్తుపోయి బెదిరించడం మొదలెట్టాడు. అందుకే సీతని అశోకవనంలో పెట్టి బెదిరించాడు తప్ప, బతిమాలి తన మంచం మీదకి రమ్మన్నాడు తప్ప బలాత్కరించలేకపోయాడు. ఆ విషయం వాడు తర్వాత యుద్ధకాండలో చెప్పిన విషయం మీరు యుద్ధకాండలో విన్నారు. ఈ విధంగా నలకోబర శాపానికి గురైన రావణుడు ఏమీ లెక్క లేకుండా ముందుకు పోయాడు. ఆ తర్వాత స్వర్గం మీదకి ఇప్పుడు ఈ జనాన్ని వెంట పెట్టుకుని, మధువుని వెంట పెట్టుకుని కుంభీనసి భర్త యొక్క సైన్యంతో పాటుగా వెళ్ళాడు. స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళగానే ఇంద్రుడు గజ 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 వణికిపోయి, ఓరి బాబోయ్, ఈ సమయంలో మనం యుద్ధం చేయలేము అనుకుని విష్ణువు దగ్గరికి వెళ్ళి, శ్రీమన్నారాయణ పాహి పాహి నన్ను రక్షించన్నాడు. అనగా విష్ణువు చిరునవ్వునవి, నేను నిన్ను రక్షిస్తాను కానీ ఇప్పుడు కాదు, ప్రస్తుతం ఈ రావణునితో నేను యుద్ధం చేయకూడదు. నువ్వు యుద్ధానికి మామూలుగా వెళ్ళు, ఏం జరిగితే జరుగుతుంది, నీకు చావు ఎలాగోలేదు కనుక యుద్ధం చెయ్యి, నేను భవిష్యత్తులో రూపు మార్చుకొని వాడిని సంహరిస్తాను. అంతవరకు నువ్వేమీ చేయలేవు, నీవే కాదు ఎవరి ఆటలు వాడి దగ్గర సాగవు. ఇది మా అబ్బాయి గారు, మై డియర్ సన్, బ్రహ్మగారు చేసిన పని, ఏం చేస్తాం వెళ్ళిరా అన్నట్ట. సరే విష్ణువు ఎప్పుడైతే సాయం చేయనన్నాడో, భవిష్యత్తులో చేస్తానన్నాడో, తానే స్వయంగా వచ్చాడు. మహాయుద్ధం జరిగింది, భయంకర యుద్ధం జరిగింది. ఇది మాల్యవంతుడు, సుమాలి, మధువు మొదలైన వాళ్ళందరూ కలిసి ఘోర యుద్ధం చేశారు ఇంద్రుడి సైన్యంతో. ఆ సమయంలో సుమాలి దగ్గరకు వచ్చినటువంటి సావిత్రుడు అనేవాడు గద పుచ్చుకొని సుమాలి నెత్తి మీద కొట్టాడు. దాంతో సుమాలి తల పగిలి తెచ్చిపోయాడు. అంటే అన్నదమ్ముల్లో మాలి అన్నవాడు విష్ణువు చేతిలో తెచ్చాడు, ఈ సుమాలి అన్నవాడు సావిత్రుడి చేతిలో తెచ్చాడు. ఒక్క మాల్యవంతుడే రావణుడికి చివరిదాకా సహకారంగా ఉన్నాడు. ఆ ఘోర యుద్ధంలో ఇంద్రుడి కొడుకు జయంతుడు, రావణుడి కొడుకు మేఘనాథుడు తలపడ్డారు. మహాయుద్ధం జరిగింది. దాంతో ఇంద్రజిత్ ఏం చేశాడు, ఈ మేఘనాథుడు అదృశ్యమైపోయి మహామాయాయుద్ధం చేశాడు. ఆ మాయాయుద్ధంలో ఎవరు ఎవరు కొడుతున్నారో తెలియటం లేదు. ఆ సమయంలో పులోముడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు వచ్చి, అరే మనవడా, నేను నిన్ను బంధించి నా జైల్లో పెట్టేస్తున్నాను రా అని పులోముడు ఇంద్రుడి కొడుకు జయంతుణ్ణి బంధించి తన నగరానికి పట్టుకుపోయి సముద్రంలో ఒక చెరసల్లో పెట్టాడు. దీని వెనక అతను టెక్నిక్ ఏమిటో తెలుసా, బహుశా మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే వెళ్ళి చెప్తున్నాను. పూర్వం పులోముడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. అతనికి చాలామంది కొడుకులు ఉన్నారు, ఒక కూతురు కూడా ఉంది. ఆ కూతురే పౌలోమి, అంటే ఇంద్రుడి భార్య శచీదేవి. శచీదేవి ఈ పులోముడు అనే రాక్షసుడి కూతురే. చివరిగా వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నట్టే కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు, మధ్యలో మనం కానీ దెబ్బలు తింటున్నాం. అవునా, ఇంద్రుడి మామగారు ఈ పులోముడు రావణాసురుడికి మిత్రుడు, ఆ సుమాలికి మాల్యవంతుడికి బంధువు, ఆయన కూతుర్ని శచీదేవిని ఇంద్రుడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఈ రావణాసురుడి కొడుకుతోటో రావణుడితో యుద్ధం చేస్తే జయంతుడికి ముప్పు వస్తుంది. శచీదేవేమో కూతురు, వీడేమో కూతురు కొడుకు దౌహిత్రుడు, అంటే తన మనవడు. ఈ మనవడికి ఏమి ఇబ్బంది వస్తుందో, అనవసరంగా వీడు యుద్ధానికి వచ్చి రెచ్చిపోతున్నాడు అనుకుని వాడిని బంధించి తీసుకెళ్లి జైల్లో దాచేసి ఆ విధంగా సెవు చేశాడు. అందుకని సంగృహ్యతంతు దౌహిత్రం ప్రవిష్ట సాగరంతదా, సముద్రంలో ప్రవేశించి తన దౌహిత్రుణ్ణి కూతురు కొడుకుని ఓ చెరసాల్లో బంధించాడు. జయంతుడు కనపడకపోవడంతో దేవతలు పారిపోవడం మొదలెట్టారు. ఆ సమయంలో ఇంద్రుడు విజృంభించి ఘోర యుద్ధం చేశాడు. దశగ్రీవుడి రథం విరగొట్టేశాడు. అది చూచిన ఇంద్రజిత్తు, మా నాన్నగారిని కూడా ఈ ఇంద్రుడు ఏదో చావు కొడుతున్నాడు అనుకుని మాయాయుద్ధంతో కనపడకుండా చేసి ఇంద్రుణ్ణి బంధించి తీసుకుపోయి రథంలో పెట్టి కట్టేసి, నాన్న నువ్వేం ప్రయాసపడక్కర్లా, ఇంద్రుణ్ణి బంధించి అని నేను, ఇంద్రుడు నా చేతిలో బందీ అయిపోయాడు, ఏం చేయమంటావు ఇప్పుడు అన్నట్ట. అప్పటికి ఆనందపడిపోయాడు రావణుడు.
ఇంద్రుడి దెబ్బలకు వాడు కూడా చావు దెబ్బలు తినేసి కౌకి దెబ్బలు తిని కొంచెం బెదిరిపోయాడండి. ఆ సమయంలో తన కొడుకు ఇంద్రుడిని బంధించగానే అమ్మయ్యా అనుకుని, నాయన నువ్వు నా వీరుడి వంటే, ఇప్పుడు నేను ఆనందించాను, ఈ ఇంద్రుడిని తీసుకుపోయి మన చెరసాల్లో బంధించుంచు, నేను నీ వెనకే మన సైనికుల్ని తీసుకొస్తాను అన్నట్ట. అందుకని స్వస్థచేతాబభూవః అన్నారు ఇక్కడ. అనగా ఇంద్రుణ్ణి తన కొడుకు బంధించగానే అతనికి కొంత ఆరోగ్యం చేకూరింది, మనస్సు కుదుటబడిందన్నమాట. అప్పుడు మేఘనాథుడు ఇంద్రుణ్ణి బంధించి లంకానగరానికి వచ్చి భయంకరమైన చెరలో తన మాయతో బంధించాడు. ఆ మాయ వల్ల చెరసాల్లోంచి ఇంద్రుడు బయటికి రాలేడు. ఆ తర్వాత కొంతసేపటికి రావణుడు తన పరివారంతో వచ్చి కొడుకుని కౌగిలించుకుని శవభాష అన్నాడు. సరిగ్గా వీళ్ళు శవభాషను ఒకళ్ళొకళ్ళు పొగుడుకుంటున్న సమయంలో మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు అక్కడికి. ఈయన సమయానికి వస్తూ ఉంటాడు, మరి ఎంతచేత వరాలు ఇచ్చాడు కనుక తంట అంతా అయింది పాపం. అందుకని వరాలు ఇచ్చి తంటా తెచ్చుకుని ఈ పెంట తెచ్చుకోవడం ఎందుకు అనుకుంటాం, కానీ తప్పదు మరి, ఆ వరాలకి తగిన అనుభూతులు తప్పవు. తపస్సు చేస్తే వరాలు ఇవ్వక తప్పదు, వరాలు ఇచ్చాక ఈ ఇబ్బందులు తప్పవు. ఆయన వచ్చి దశగ్రీవుని దగ్గరికి పిలిచి, రావణ నువ్వెంత బలవంతుడివిరా, నీ కుమారుడు నీకంటే గొప్పవాడు, తండ్రి కంటే కొడుకు గొప్పవాడైతే ఆ తండ్రికి ఆనందం కలుగుతుంది. పుత్రాదిచ్చేత్ పరాజయం శిష్యాత్తిచ్చేత్ పరాజయం అని శాస్త్రం పలుకుతున్నది. తన కొడుకు తనకంటే గొప్పవాడైతే తండ్రికి ఆనందం కలుగుతుంది, శిష్యుడు తనకంటే గొప్పవాడైతే గురువుగారు ఆనందిస్తారు. నీ కుమారుడు నిన్ను మించిన వాడయ్యాడు, అది గర్వకారణమే. ఈరోజు నుంచి వీడికి ఇంద్రుణ్ణి జయించటం వల్ల జగదీంద్రజితేత్యేవ పరిఖ్యాతో భవిష్యతి, జగతి ఇంద్రజిత్ ఇత్యేవ పరిఖ్యాత భవిష్యతి. ఈరోజు నుంచి ఇంద్రుణ్ణి జయించినవాడు ఇంద్రజిత్ అని పేరు వస్తుంది. జిత్ అంటే జయించినవాడు, ఇంద్రజిత్ ఇంద్రుణ్ణి జయించినవాడు. అంతేగాని మన తెలుగు జిత్తు కాదు, ఇంద్రుని జిత్తులు ఉన్నాయి, నక్క జిత్తు కాదు. ఇక్కడ జిత్ అంటే సంస్కృతంలో జయించినవాడు అన్నమాట. అయ్యింది ఏదో అయ్యింది, ఇంద్రుణ్ణి మీరు చెరసాల్లో పెట్టారు, కానీ ఇంద్రుణ్ణి అలా చెరసాల్లో పెట్టడం సృష్టి ధర్మానికి వ్యతిరేకం, అతన్ని విడిచిపెట్టండి. ఇంద్రుణ్ణి విడిచిపెట్టినందుకు ప్రతిఫలంగా నీకేం కావాలో అది కోరుకో అనగా ఇంద్రజిత్తు బయటకు వచ్చి, తాత నేను ఈ ఇంద్రుణ్ణి విడిచిపెట్టాలంటే దానికి బదులుగా నాకు నువ్వు ఒక వరం ఇవ్వాలన్నాడు. ఏమిటి అన్నాడు బ్రహ్మ. ప్రాణులకి ఎప్పటికైనా మరణం తప్పదు, నాకు కూడా మరణం అంటే భయం, నాకు చావులేని వరం ఇవ్వ అన్నట్ట. ఆయన నవ్వాడు, ఏది వాడిని విడిచిపెడితే దానికి నీకు చావు లేకుండా వరమా, అది ఇంకా సచ్చే చావు. నాస్తి సర్వామరత్వం హి కస్యచిత్ ప్రాణినో భువి, ఈ భూమండలంలో పుట్టిన వాడెవడైనా చావు లేకుండా ఉండడం అసంభవం, మరణము లేనివాడు ఒక్కడు కూడా లేడు. పక్షులు పశువులు నాలుగు కాళ్ళు కలిగినవి, రెండు కాళ్ళు కలిగినవి, అనేక పాదములు కలిగినవి, ఏవైనా సరే ఏదో ఒకనాడు చావవలసిందే, కాబట్టి ఇంకేదన్న వరం కోరుకో అనగా, అయితే ఒక విషయం చేద్దాం, నేను యుద్ధానికి వెళ్ళే ముందు ఇప్పటివరకు 7 యాగాలు చేశాను నేను, అది నీకు తెలుసు. 8వ యాగం నికుంభిలా యాగం అని ఒక యాగం చేసి అగ్నిదేవుణ్ణి అర్చిస్తాను. ఆ యాగం పూర్తి అవగానే అందులో నుంచి ఒక దివ్య రథం ధనుస్సు మొదలైనవి రావాలి, రకరకాల మాయాశక్తులు నాకు చేరాలి. యాగం పూర్తయ్యాక అందులో నుంచి వచ్చిన రథం ఎక్కిన నన్ను ఎవ్వరూ జయించడానికి వీల్లేదు. ఒకవేళ యాగం మధ్యలో భస్మం అయిపోతే పాడైపోతే అప్పుడు మాత్రమే నేను చావాలి. నా యాగాన్ని ఎవడు పాడు చేశాడో వాడి చేతిలో తెచ్చే వరమి అనగా, తథాస్తు నువ్వు ఒకవేళ నీకంటే గొప్పవాడైన శత్రువుడు జయించేటప్పుడు యాగం చేస్తావు, ఆ యాగం జరిగిన తర్వాత నీకు రథము ధనుస్సు అక్షయ తూణీరాలు అన్నీ వస్తాయి, అవి నీ చేతిలో ఉన్నంత వరకు నిన్ను ఎవరూ జయించలేరు. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఎవరి మీదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు యాగం చేస్తూ ఉంటే యాగాన్ని ఎవడన్నా ఆపేస్తే అప్పుడు వాడి చేతిలో నువ్వు చస్తా ఉన్నాడు. రామా నీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఆ యాగాన్ని చేసి ఇంద్రజిత్తు ఎన్నో విజయాలు పొందాడు, ఎప్పటికప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడల్లా యాగం చేయవలసిందే. లక్ష్మణుడితో యుద్ధానికి ముందు కూడా యజ్ఞం చేస్తూ ఉంటే ఈ విభీషణుడు ఆ గుట్టు చెప్పాడు, లక్ష్మణుడు ఆ యాగాన్ని ధ్వంసం చేశాడు, దానివల్ల లక్ష్మణుడి చేతిలో వాడు తెచ్చాడు, ఆ నికుంభిలా యాగం అయ్యింది కాబట్టి చూచావు. ఆ తర్వాత ఇంద్రుడు
బ్రహ్మతో పాటు వెళ్ళిపోయాడు. బ్రహ్మగారు ఇంద్రుడిని విడిపించి తీసుకెడుతూ ఉంటే ఇంద్రుడు ఏడుస్తూ, నా కర్మగారి చివరికి జైల్లో పడ్డాను, లంకలో జైల్లో పడ్డాను, కుర్ర కొంక చేతిలో లంకలో జైలు పాలయ్యానని బాధపడుతూ ఉంటే, బాధపడకోయ్, ఇది నీ పూర్వ పాపం, ఎంతటి వాడైనా తాను చేసిన పాపాన్ని అనుభవించక తప్పదు. శతక్రతో కిముఃపురా కరోతి స్మ సుదుష్కరం. నువ్వు పూర్వం మహాపాపం చేసావు, ఏ చేసిన పాపం అనుభవించక తప్పుతుందా? ఆ పాపం వల్ల వచ్చిన శాపం అనుభవిస్తున్నావు. అనగానే ఏమిటా శాపం పాపం అన్నాడు ఇంద్రుడు కూడా బుర్రగొక్కుని. పాపం పూర్వం నేను ఒకప్పుడు ఒక మహాసుందరుడిని సృష్టించాను, దానికి ఒక కారణం ఉన్నది. నారదుడు ఒకనాడు నా దగ్గరకు వచ్చాడు. వచ్చి, తండ్రి నీ సృష్టిలో అన్నీ విచిత్రాలే ఉంటాయి అన్నాడు. అప్పుడు వెంటనే సరస్వతి అన్నవింది. భార్య నవ్వితే భర్త కొంచెం గుచ్చుకుంటుంది ఎక్కడో, అందుకని ఆయనకి గుర్తుకుని ఎందుకు నవ్వావు అన్నాడు. నవ్వకేం చేయను, నారదుడు చెప్పింది నిజమే, పరమసుందరుడు ఉంటాడు ఒకడు, వాడికి దిక్కుమాలిన పెళ్ళాన్ని అంటగడతావు, లేదా పరమసుందరీమణి ఉంటుంది ఆవిడకు దౌర్భాగ్యుణ్ణి అంటగడతావు, పరమ భక్తుడికి నాస్తికురాలని అంటగడతావు, లేదా భార్య భక్తురాలైతే నాస్తికుడు భర్త అవుతాడు, లేదా భార్య భయంకరమైన గౌడుగేదువులే ఉంటే భర్తగారు సాధువులా జింకలా ఉంటాడు, భార్యామణి పొట్టిగా ఉంటే భార్య ఏడడుగులు పొడుగుంటాడు, ఈ భార్యామణిని వాడు సంకర వేసుకుని సినిమాకి బిడ్డను వేసుకున్నట్టు వెళ్ళిపోవచ్చు, లేదా భార్యామణి అంత ఆకారంతో ఉంటుంది భర్తగారు ఇలా ఉంటాడు, వాడు సంకర వేసుకుని మా అబ్బాయిని తీసుకుపోయినట్టుగా నేను సినిమా తీసుకుపోతున్నాను అంటుంది ఆవిడ. ఏమిటో విచిత్రం ఈ సృష్టిలో, ఎక్కడా అందంగా ఉన్నవాళ్ళు ఎక్కడ ఉంటారా? ఉండరు. అంటే అనుకూల దాంపత్యం ఉండదు. ఇద్దరూ సుందరులు, ఇద్దరూ మంచివాళ్ళు, ఇద్దరికీ అనుకూలమైన మనస్సు కలిగిన వాళ్ళు అరుదుగా ఉంటారు, లేదా ఇద్దరూ అనుకూలంగా ఉంటే ఒకళ్ళకి ఆయువు తక్కువ, ఒకళ్ళకి ఆయువు ఎక్కువ పెడతాం, పెళ్ళైన వెంటనే మొగుడో పెళ్ళమో వెళ్ళిపోతారు, ఇక అక్కడి నుంచి వీడు ఏడుస్తూ కూర్చోవాలి. ఒకడు బాగా చదువుకుంటాడు, వాడికి అక్షరం ఒక్క రాదు, ఒకడికి అక్షరం ఒక్క రాని వాడేమో ఏకంగా ఏ సీఎంఓ పిఎంఓ అయిపోతాడు, లేదా మండలం ఇంకోటో అధ్యక్షుడు అయిపోతాడు. బాగా చదువుకున్న వాడు వాడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని సలాం అలైకుం అంటాడు. ఏమిటి కర్మ? చదువుకున్నవాడు ఏమేమి బానిసవడం ఏమిటి, చదువునని వాడు నెత్తికి పరిపాలించడం ఏమిటి, పరమపాపాత్ముడేమో భోగాలు అనుభవించడం ఏమిటి, పుణ్యాత్ములు భోగాలు లేకుండా ఉండడం ఏమిటి, కష్టపడి ఒకటి ఇల్లు కట్టుకుంటే ఇంకో దుష్టుడు దానికి పన్ను వేస్తాడు, ఏమిటి విచిత్రాలు అంటే? ఒకటి కాదు, చాలా లోపాలు ఉన్నాయి నీ సృష్టిలో అనగానే, అలాగా అయితే నా సృష్టిలో కూడా కొంత లోపం ఉందా, ఈసారి ఏ లోపం లేని ఒక సుందరిని సృష్టిస్తాను అన్నాడు బ్రహ్మ అని. క్షణాలలో ఒక పరమసుందరిని సృష్టించాడు. ఏమందం అంటే అసలు, ఇక అటువంటి సౌందర్యవతి ప్రపంచంలో మరొకటి లేదు. యస్మాత్ న విద్యతే హల్యం తేన అహల్యేతి విశ్రుత. హలము అంటే వికారం, లోపం. ఎవరిలోనైనా వికారపు లక్షణాలు లోపాలు ఉంటే దాన్ని హలము అంటారు, అది లేకపోతే అహల్య. ఏ వికారములు ఏ లోపములు లేని ఒక సుందరి పుట్టింది, ఆవిడకి అహల్య అని పేరెట్టాడు. ఏమి సౌందర్యం ఆవిడది! చంద్రుడిలో అయినా మచ్చ ఉన్నది, కానీ ఆమెలో మచ్చలేదన్నమాట. ఈ ప్రపంచంలో మచ్చలేని ఏకైక సుందరి ఆనాటికి ఆవిడ ఒక్కతే. అటువంటి సుందరిని ఎవరికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు ఆయన. ముందే సరస్సు తెప్పిందిగా, మంచి అందగత్తినే సృష్టిస్తావు, ఏ దిక్కుమాలి అడుగో ఇస్తావు, ఏమిటి ఈ బ్రైడ్ గ్రూమ్ ఏమిటి, బ్రైడ్ ఏమిటి, ఏమిటి దాంపత్యం ఏమిటి అని తెప్పడం వల్ల ఈవిడిని గొప్ప వాళ్ళకి ఇద్దాం అనుకుని వెంటనే గౌతముడిని పిలిచాడు. 10 సంవత్సరములు ఈ కన్యను జాగ్రత్తగా రక్షించు, ఈమె సౌందర్యానికి వ్యామోహితుడు కాకుండా కాపాడు అని న్యాసముంచాడు. గౌతముడు కఠోర తపస్సు చేసినవాడు, ఆమెను జాగ్రత్తగా గుడిసెలో రక్షించాడు. ఎక్కడ ఏ వికారము పొందలేదు. ఈలోపు ఇంద్రుడికి తెలిసింది, ఆయన గుడిసెల్లోకి రహస్యంగా తొంగి చూసి వెంటనే బ్రహ్మ దగ్గరకు వచ్చి, బ్రహ్మదేవా ఏమిటి అన్యాయం అన్నాడు. ఇప్పటికే మావిడ పక్కన ఏదో అన్యాయం సృష్టి అంటుంటే దానికే నా గొళ్ళు వండుతూ ఉంటే మళ్ళీ నువ్వు వచ్చి అన్యాయం అంటావేమిట్రా ఇంద్రా అన్నాడు ఈయన. ఓ పరమసుందరీమణిని నువ్వు సృష్టించి ఓ ఋషీశ్వరుడు గడ్డం ఆయన యొక్క గుడిసెలో ఆయన దగ్గర పెట్టావు, పరమసుందరీమణి అహల్యం నాకు ఇవ్వకూడదు అనగానే ఏకపత్ని వ్రతత్వం కలిగినటువంటి వానికి తప్ప ఎవరికి పడితే వారికి ఇవ్వను, ఇంద్రియ నిగ్రహం కలిగిన మహాత్ములైన సాధువులకి తప్ప ఆమెను ఇవ్వను, ఇంద్ర ఆమె నీ భార్య కాదన్నట్ట. దాంతో బ్రహ్మతో ఏం అనలేక వెళ్ళిపోయాడు వాడు. 10 ఏళ్ళు పూర్తవగానే అహల్యని పట్టుకొచ్చి, నువ్వు 10 ఏళ్ళు ఉంచమన్నావు ఉంచాను, ఇదిగో తీసుకొని తిరిగి ఇచ్చేశాడు బ్రహ్మగారికి గౌతముడు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, ఏమి ఇంద్రియ నిగ్రహం నీది, జితేంద్రియుడు అంటే నీవే, నీ గుడిసెలో 10 సంవత్సరములు ఒక పరమసుందరి ఉన్నా కన్నెత్తి చూడకుండా తపస్సు చేశావు, అదే గొప్పతనం, కాబట్టి ఆమెనే నీకు ఇచ్చిబడి చేస్తున్నాను అన్నాడు. చివరికి సుందరీమణి గౌతముడి భార్య అయింది. గౌతముడు అడవుల్లో తపస్సు చేస్తాడు, ఎప్పుడు గడ్డం పెంచుకుని ఉంటాడు. గడ్డం పెంచుకున్న వాళ్ళకి పూర్వం పిల్లనిచ్చేవారు కదా, ఇప్పుడు కలియుగం పాడైపోయింది కానీ దిక్కుమాల గడ్డం వేయడం. కానీ ఆ రోజుల్లో గడ్డాలతో ఉన్నటువంటి మునులకి తమంత తాము తప్ప ఎవరు పడితే వాళ్ళు పిల్లలు ఇచ్చేవారు కాదు. సరస్వతిని విన్నట్టు అయింది. అయితేనే గౌతముడు మహా తపస్శాలి, చాలా గొప్పవాడు. ఒక గడ్డము మీసం పక్కన పెడితే పరమసుందరుడే ఆయన, కొంచెం ఇంచుమించు అని అలాగే ఉంటాడు ఆయన కూడా. సరే ఇప్పుడు ఈ గౌతముడి భార్య అయ్యింది, ఆమెను ఎలా అయినా పొందాలనుకున్న ఇంద్రాను ఒకనాడు తెల్లవారుజామున వెళ్ళి కపటత్వంతో ఆమెను పొందావు. ఈ కథ మీకు బాలకాండలో చెప్పాను కనుక ఇక్కడ మళ్ళీ, అందుకే కేవలం ఆవిడ మీద అత్యాచారం చేశాం. అంతలో గౌతముడు వచ్చాడు, నిన్ను శపించాడు, ఈమెను శపించాడు. ఆనాడు నిన్నేమన్నాడు, సౌందర్యముందని ఇంద్రుణ్ణని అహంకరించి ఋషిపత్నిని పొందావు, కాబట్టి నీవు భవిష్యత్తులో ఒక రాక్షసుని చేతిలో పడి అపజయం పాలై చెరసాల్లో పడి ఉంటావు. అక్కడితో అగట్ల ఇక మీదట ఇంద్ర పదవిలో కూర్చున్న వాడికి ఇంద్ర పదవి శాశ్వతం కాదు, చీటి వాడికి ఒడుదుడుకులు వచ్చి పదభ్రష్టుడై మళ్ళీ పదవి పొందుతూ ఉంటాడు. ఇక పెర్మనెంట్గా ఇంద్ర పదవి ఉండదు అని చెప్పించాడు. అందువల్లే ఓసారి హిరణ్యకశిపుడు, ఓసారి ఇంకోడు వచ్చి నీ డెప్ప మీద ఒకటి కొట్టి నిన్ను బయటకు గెంటుతూ ఉంటే మళ్ళీ విష్ణు వచ్చి వాళ్ళని చంపాక నీ రాజ్యం నీకు వస్తూ ఉంటుంది. గౌతముడి శాపన్న అయినా ఇది మరి, అందుకని రెచ్చిపోయి పరస్త్రీని అపహరించకూడదు మరి అనగా, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదా అన్నాడు ఆయన. లేకపోవటమే అహల్యని గౌతముడు రామపాదస్పర్శ వల్ల నువ్వు పవిత్రురాలు అవుతావని ఎలా అన్నాడో నీకు కూడా అలాగే వరం ఇచ్చాడు. వైష్ణవం అనే యాగం వచ్చి చేసినట్టయితే వైష్ణవ యాగం వల్ల పోయిన పదవి ఇంద్రుడికి తిరిగి వచ్చుగాక అన్నాడు. నువ్వు వెంటనే వైష్ణవ యజ్ఞం చెయ్యి, చేస్తే రావణుండి బతిమారి, రావణ ఇంద్రుడు ఏదో పొరపాటును నీతో యుద్ధం చేశాడు, అతని రాజ్యం అతనికి ఇచ్చి నీకు దాసుడుగా లేక సామంతుడిగా ఉంటాడు అంటాను నేను, అప్పుడు నీ రాజ్యం నీకు వస్తుందనగా, అప్పుడు ఇంద్రుడు వైష్ణవము అని ఒక గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేయగానే అతడు అంతకు పూర్వం గౌతముని వల్ల పొందిన శాప పాపం అంతా తొలగిపోయింది. ఆ తర్వాత పితామహుడు బ్రహ్మదేవుడు రావణుని ఒప్పించి తిరిగి ఇంద్ర సింహాసనం ఇంద్రుడికి ఇప్పించాడు. ఇంద్రుడు సింహాసనం మీద కూర్చున్నాడు. రామచంద్ర, వైష్ణవ యజ్ఞం యొక్క గొప్పతనం అది అనగానే ఆశ్చర్యపోయిన రాముడు, ఇంద్రజిత్తు ఇంతటి గొప్పవాడా, అటువంటి వాడినా మా లక్ష్మణుడు చంపాడు అనుకున్నారట. ఈ విషయం ఇంత పూర్వం వినకపోవడం వల్ల ఇప్పుడు వినడం వల్ల ఆశ్చర్యమితి రామశ్చ లక్ష్మణశ్చ అబ్రమీత్తదా అగస్త్యవచనం శ్రుత్వ వానరా రాక్షసాస్తద. లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపినప్పుడు అదేదో పెద్ద ఘనకార్యం అనుకోలేదు, ఇప్పుడు ఇవన్నీ వింటాడు కదా వాడి ఫ్లాష్ బ్యాక్. అందుకని రాముడు లక్ష్మణుడు అక్కడున్న వానరులు ఆఖరికి అక్కడున్న విభీషణుడితో పాటు ఉన్న రాక్షసులు అందరూ కూడా ఆశ్చర్యం అన్నారు, లక్ష్మణ నువ్వు సామాన్యుడు కాదు, ఇంద్రుణ్ణి బంధించి చెరసాలలో పెట్టి బ్రహ్మని కూడా తన దగ్గరకి రప్పించుకున్న ఇంద్రజిత్తుని నరికి అవతల పారేసావంటే సామాన్యుడిగా అని ప్రశంసిస్తే లక్ష్మణుడు చిరునవ్వుతో సిగ్గుతో తలంచుకున్నట్ట, అంతేగాని అవునండోయ్ నేను అంత గొప్పవాడిని రెచ్చిపోలేదు, రెచ్చిపోతే ఆయన మనలాంటి వాడు అయిపోతాడు. మహాత్ములు ఎంత ఘనకార్యం చేసినా ఆత్మస్థుతి చేసుకోరు. మా చిన్నప్పుడు మాకు ఒక ఆయన ఉండేవాడు, పరిచయం ఉన్నవాడు, ఓ టీటీడీ మండపంలో పనిచేసేవాడు. ఆయన కొడుకుని ఆ కొడుక్కి పాఠం చెప్పిన నన్ను ఇలా కొంతమందిని కూర్చోబెట్టి, ఏమండి మీకు తెలుసో లేదో ఆత్మస్థుతి చేసుకోకూడదండి, పరనింద చేయకూడదండి, ఒరే కొడుక పరనింద ఆత్మస్థుతి మరికిరాదురా, నేను ఎప్పుడన్నా ఇంత మండపానికి మేనేజర్నని, నేను ధర్మాత్ముడినని, నేను అన్నదానం చేస్తున్నానని, నేను బాగా చదువుకున్నానని నన్ను నేను పొగుడుకున్నానా, నేను ఆ మధ్యన వాడు ఎవడికి 100 ఇచ్చానని చెప్పుకున్నానా, వాడికి 1000 ఇచ్చానని చెప్పుకున్నానా, నేను అన్నదానం చేశానని చెప్పుకున్నానా, ఇలా గంట చెప్పేవాడు. ఎప్పుడన్నా నేను పనికి మాలను వెధవాన్ని తిట్టానా, అలా నిన్ను పరనింద చేశానా అని మళ్ళీ 1/2 గంట చెప్పేవాడు. అంటే అర్థమైందా మీకు? రెండు ఉండేవి. ఇది అంతా అయిపోయాక నేను ఎప్పుడన్నా నన్ను పొగుడుకున్నానా, నేను ఎంత గొప్పవాడిని పొగుడుకున్నానా అని గంట అయిపోయాక అంటూ ఉండేవాడు అనమాట పాపం మహానుభావులు కొంతమంది. ఏం చేస్తాం? అందువల్ల లక్ష్మణుడి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే అంత ప్రశంస వస్తూ ఉంటే చిరునవ్వుతో తలంచుకున్నట్ట. అటువంటి వాడిని హ్రీమాన్, హ్రీమాన్ అంటే లజ్జ కలిగిన వాళ్ళు. ఎవరైనా ప్రశంసిస్తే రెచ్చిపోకుండా సిగ్గుపడి ఊరుకుంటారట. అప్పుడు విభీషణుడు, మహర్షి మీరు చెప్పినవన్నీ వింటూ ఉంటే అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి, నేను పక్కనే ఉన్నానుగా మా అన్నయ్యకి చాలా విషయాల్లో, అందువల్ల మా అన్నగారి బలపరాక్రమాలు, ఇంద్రజిత్తు బలపరాక్రమాలు అన్నీ తెలుసు నాకు, ఏమైనా మా రాముడికి కాలి గోటికి వాళ్ళు సరిపోరు అంటూ ఉండగా ఇంకా చెప్పడం మొదలుపెట్టాడు అగస్త్యుడు. ఆ తర్వాత వాడు విజయగర్వంతో కొన్ని వేల మందిని చంపాడనగానే రాముడు ఒక్కసారి, అగస్త్య ఆగు, ఈ రావణాసురుడు ఇంత రెచ్చిపోయి భూమి మీద ఉన్న రాజులందరినీ చంపిస్తూ ఉంటే ఒక్క రాజు కూడా పరాక్రమవంతుడు లేకుండా పోయాడా? భూమండలం నిర్వీర్యమైపోయిందా? రాజావా రాజమాత్రో వాకిం తదా నాత్ర కశ్చన, ఒక రాజో ఒక రాజమాత్రుడో ఒక్కడూ రావణాసురుడికి అడ్డకట్ట వేయలేకపోయారా? ఒక్కరు వాడిని జయించలేకపోయారా? ఆనాడు పరాక్రమహీనులు అయిపోయారా రాజులు? లేక శస్త్ర అస్త్ర జ్ఞానం లేకుండా పోయిందా? నాకు ఇది చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అనగా అప్పుడు అగస్త్యుడు చెబుతున్నాను విను, రావణాసురుడి గోప పగలగొట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ రావణుడు ఒకనాడు ఇలాగే అందరినీ జయిస్తూ జయిస్తూ నర్మదా నదీ తీరానికి వెళ్ళాడు. నర్మదా నదీ తీరంలో మాహిష్మతి అని ఒక గొప్ప పురం ఉన్నది. తతో మాహిష్మతీం నామ పురీం స్వర్గపురీ ప్రభాం, నర్మదా నదీ తీరంలో ఉన్న మాహిష్మతి నగరం స్వర్గనగరం అమరావతి కంటే గొప్పది. ఆ నగరం పక్కన ఓ పక్కనేమో నర్మద ప్రవహిస్తూ ఉండడం వల్ల నిత్యం పంటలు బాగా పండేవి. అక్కడ ఉన్నవాడు ధర్మాత్ములు, దత్తాత్రేయుడి పరమభక్తుడు కార్తవీర్యార్జునుడు సహస్రవాహార్జునుడు ఆ నగరాన్ని పరిపాలిస్తున్నాడు. కార్తవీర్యార్జునుడు బ్రహ్మవరాలు పొందినవాడు, అగ్నివరాలు పొందినవాడు, అన్నిటికీ మించి త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయుడి పరమశిష్యుడు. అతనికి 1000 చేతులుండేవి, పిలిస్తే 1000 చేతులు వస్తాయి, వద్దంటే 2 చేతులుంటాయి. అంతటి గొప్పవాడు ఆయన. ఆ మహాత్ముడు హైహై వంశజుడు, విష్ణువునకు మనుమడు. అది కూడా మనం తెలుసుకోవాలి, విష్ణువు గుర్రం రూపంలో లక్ష్మీదేవితో సంగమించినప్పుడు గుర్రము గుర్రమునకు పుట్టడం వల్ల ఒక కుర్రాడు పుట్టాడు, వాడు హైహయుడు. హయము హయము పుట్టడం వల్ల హైహయుడు అనమాట. దేవీ భాగవతంలో ఈ కథ మీరు వినే ఉంటారు. పూర్వం విష్ణుమూర్తి తన భార్య లక్ష్మీదేవిని ఆడగుర్రం అయిపోమని చెప్పించాడు. శాప విముక్తి అడిగింది ఆవిడ, నేను మగగుర్రం రూపంలో వచ్చినప్పుడు నా వల్ల నువ్వు గర్భం ధరించి ఒక పిల్లవాడిని కంటే అప్పుడు నీకు శాప విముక్తి అన్నాడు విష్ణువు. ఆ తర్వాత కొంతకాలానికి ఆడగుర్రం రూపంలో ఉన్న లక్ష్మి దగ్గరికి పురుష అశ్వరూపంలో విష్ణు వెళ్ళాడు. ఈ గుర్రమునకు గుర్రమునకు కొడుకు పుట్టాడనమాట. అందుకని హయమునకు హయమునకు పుట్టడం వల్ల హైహయుడు అన్నారు అతన్ని. అతనికే మరో పేరు ఏకవీరుడు. ఆ ఏకవీరుడు ఏకావళిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏకవీరుడికి ఏకావళికి కృతవీర్యుడనే కొడుకు పుట్టాడు. ఆ కృతవీర్యుడు కొడుకు ఈ కార్తవీర్యుడు అనమాట. ఇతను తెల్లగా ఉంటాడు కనుక అర్జునుడు అన్నారు. 1000 చేతులు ఉండడం వల్ల సహస్రవాహార్జునుడు అన్నారు. అందువల్ల స్వయంగా విష్ణువునికి మనువుడు, ఆయన సామాన్యుడు కాదు. ఆ వీరాధివీరుడు నర్మదా నదీ జలాల్లో క్రీడిస్తున్నాడు. ఆ సమయంలో రావణుడు అక్కడికి అడుగుపెట్టి నర్మదా నదిని చూచి ఆనందపడిపోయాడు. భలే ఉంది నది అనుకున్నట్ట. నదిలో స్నానానికి వెళ్లే ముందు కార్తవీర్యార్జునుడి నగరంలోకి వెళ్ళి, ఇక్కడ ఈ నగరాన్ని పరిపాలిస్తున్న కార్తవీర్యుడు ఎక్కడున్నాడు అనగా, మా రాజుగారు ప్రస్తుతం తన భార్యలతో ఎక్కడికో వెళ్ళాడండి, నగరంలో లేడు, ఆయన వచ్చేదాకా ఉన్నా పర్వాలేదు, లేదా ఆయన దగ్గరికే మీరు వెళ్ళినా పర్వాలేదు, ఆ తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడూ జీవితంలో ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు మీకు అని మంత్రులు చెప్పారు. అలాగా సరే ఆ సంగతి ఏమిటో చూస్తానని వీడు వింధ్యపర్వతం దగ్గరకు వచ్చాడు. ఏది ఓంకార క్షేత్రానికి దగ్గరికి. ముందు నర్మదా నదిని చూడగానే వాడికి ఆనందం కలిగింది. మంత్రులారా, మనం గంగానదిని చూచాం, నర్మదా నదిని చూడలేదు, ఇప్పుడు ఈ నర్మదని చూచాను, ఇది చాలా బాగున్నది. శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద అంబు నివారిత దుర్మద, ఈ నర్మదలో స్నానం చేసి శివలింగాన్ని పూజిద్దాం, శివుడు నా చేతులు పచ్చడి పచ్చడి చేసి నాకు వరాలు ఇచ్చిన దగ్గర నుంచి నేను రోజు శివలింగాన్ని పూజించకుండా ఏ పని చేయటం లేదు, కాబట్టి ఇక్కడ లింగ పూజ చేస్తాను అనగా వాళ్ళు సంతోషపడిపోయారు. ముందుగా అందరూ స్నానాలు చేశారు. రావణాసురుని భటులు, మంత్రులు, శుకుడు, సారణుడు కూడా ఉంటారు కదా, వాళ్ళ రెక్కలు విరిచారే వానరులు వాళ్ళనమాట. వాళ్ళు రావణుడు స్నానం చేసి వచ్చేలోపు నదీ తీరంలో ఒక పెద్ద బంగారపు లింగం సిద్ధం చేశారు. రోజు ఆ బంగారపు లింగాన్ని పూజిస్తాడు రావణాసురుడు. ఈలోపు రావణుడు కూడా నర్మదా నదిలో సంకల్పం చెప్పుకొని హాయిగా స్నానం చేశాడు. ఎంత బాగుంటాయో నర్మదా జలాలు, మేమందరూ ఎన్నిసార్లు స్నానం చేసామో. ఒకప్పుడు అక్కడ శివపురాణం చెప్పుకున్న ఒకసారి కాదు, రెండుసార్లు మూడుసార్లు చెప్పాం, మళ్ళీ ఇంకోసారి వెడతాం. ఆ నర్మదా నదిలో ఈత కొట్టి స్నానం చేస్తుంటే ఎంతో బాగుంటుంది. ఈత వచ్చిన వాడు అటువంటి నర్మదా నదీ తీరంలో స్నానం చేసి శివలింగ పూజ చేస్తున్నాడు. శివలింగ పూజ కూడా మామూలు పూజ కాదు, అది రాక్షస పూజ. రాక్షసుల పూజ తెలుసుగా మీకు, మనమైతే ఒక్క పువ్వు రెండు పువ్వులు వేసి క్లుప్తంగా పూజ చేస్తాం, కానీ వాడు అలా కాదు. శివలింగం మొత్తం పువ్వులతో మునిగిపోవాలి, కొండంత పూలరాశి తెండన్నట్ట. వీడు స్నానము చేసేలోపు లింగాన్ని ఒడ్డు మీద పెట్టారు. ఆ లింగాన్ని పువ్వులతో ముంచడానికి ఎక్కడెక్కడి పువ్వులు కోసుకొచ్చి లింగం పక్కన పెట్టారు. అసలు ఆ పువ్వులు మరో కొండలో ఉన్నాయట, అంత పూల రాశి అనమాట. అన్ని పువ్వులు తెచ్చారు, తెల్ల పువ్వులు, ఎర్ర పువ్వులు, గన్నేరు పువ్వులు, ఆ పువ్వులు, ఈ పువ్వులు అన్నీ పట్టుకొచ్చేసారు. ఇక రావణాసురుడు ఆనందపడిపోతే ఆ పువ్వులు దోసిళ్లతో ఎత్తి శివలింగం మీద పోయడం మొదలెట్టాడు. ఈలోపు ఏమైపోయింది, హఠాత్తుగా నర్మదా నది ఉప్పొంగిపోయింది, పెద్ద కెరటాలతో వెనక్కి వచ్చింది. ముందుకు ప్రవహిస్తున్న నర్మదా వెనక్కి తన్ని, ఈ లింగం లింగం మీద ఉన్న పువ్వులు రావణాసురుడు కూర్చున్న నాసనాలు కొట్టుకుపోయాయి. రావణాసురుడికి మండిపోయింది. ఎప్పటిదాకా సన్న సన్నగా ప్రవహిస్తున్న, తిన్నగా ప్రవహిస్తున్న నర్మద వెనక్కి వచ్చింది ఏమిటి, లింగము లింగం మీద ఉన్న పువ్వులు నా ఆసనములు కొట్టుకుపోవడానికి కారణమేమిటి అన్నట్ట. మాకు అర్థం కాలేదు మహారాజా అనగా, మరి మీకు ఏమన్నా బుర్ర ఉందిరా, మీకు అర్థం అవుతుందని కాదు, వెళ్ళి చూడమని నా ఉద్దేశం అన్నాడు రావణాసురుడు. శిష్యులకు కొంచెం బుర్ర ఉండాలి, అందుకని వెంటనే వీళ్ళకి అమ్మో అదే అని వెంటనే అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరారు. ఎగిరి ఈ నర్మదా నది ఎక్కడి నుంచి వెనక్కి తన్నుతుందో చూడడానికి ముందుకు పోయారు. ఆ ప్రవాహం వేగానికి అదే మార్గంలో వెళ్ళారు. ప్రవాహం ఎటు పెడుతుందో ఆ మార్గంలో వెళ్ళారు. వాళ్ళు అలా కొంత దూరం వెళ్ళేసరికి ఓ చోట నర్మదా నదికి ఎవరో డ్యామ్ కట్టేశారు. ఆ రోజుల్లో స్కాములు లేని డ్యాములు, ఓసారి డ్యామ్ కడితే ఆ డ్యామ్ విరిగిపోదు. ఏమిటి ఇంత డ్యామ్, ఇంత ఆనకట్ట ఎవరు కట్టారా అని వీళ్ళు తెల్లబోయి చూశారట. అక్కడ ఒక మహాపురుషుడు ఉన్నాడు తెల్లగా, ఆయనకి 1000 చేతులు ఉన్నాయి. ఆయన 996 చేతులు నర్మదా నది ప్రవాహానికి అడ్డంగా పెట్టాట. కారణం ఏమిటంటే ఆయన తన భార్యలతో నర్మదా నదిలో జలక్రీడలు ఆడాలనుకున్నాడు, కానీ వేగంగా నది వెళ్ళిపోతుంటే నీరు ఎక్కువ లేదు, వాళ్ళకి నడుములోతే వచ్చింది. అందుకని భార్యలు అన్నారు, నర్మద నిండా నీరుంటేనండి మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకోవచ్చండి, అందువల్ల జలక్రీడలు ఆడడానికి వీలుగా ఈ నర్మద నిండా నీరు తెప్పించండి అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన, మీరు ఈ ప్రవాహం వైపు ఉండండి, నేను వెడుతున్న ప్రవాహానికి ఇలా అడ్డంగా చేతులు పెడతాను, అప్పుడు నీరు వెనక్కి తన్నుతుంది, ఆ వెనకున్న నీళ్లలో మీరు నేను కూర్చుని ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుందాం, నీళ్లు చల్లుకోవడానికి 4 చేతులు, నీరు ఆపడానికి 996 చేతులు ఉపయోగిస్తానని 996 హ్యాండ్స్ తోటైన పెద్ద డ్యామ్ కట్టేశాడు అనమాట. అసలు అన్ని చేతులుంటే ఎన్ని లాభాలు తెలిసింది ఇప్పుడు మీకు, 1000 చేతులుంటే ఎన్ని లాభాలు, మరి ఓ చేత్తో మంచినీళ్ళు తాగొచ్చు, ఓ చేత్తో ఫోన్ చేయొచ్చు, ఇంకో చేత్తో సిటీ బస్సు లాగొచ్చు, ఇలా ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. కానీ 1000 చేతులు రాత్రి పడుకునేటప్పుడు ఉంటే తస్తాడు, అన్ని చేతుల మీద పడుకోవాలంటే కష్టం. అందుకనే పడుకునేటప్పుడు మాయమైపోవాలి, అప్పుడు ఓన్లీ 2 హ్యాండ్స్ లేకపోతే వీడికి బ్యాండ్స్. ఈయన ఈ విధంగా చేతులతో ఆనకట్ట కట్టి జలక్రీడలు ఆడుతూ ఉండడం వల్ల ఏమైపోయిందనమాట, ఈ చేతులు పెట్టగానే నీరు వెనక్కి తన్నింది. అది చూచి వాళ్ళు వణికిపోయి వెనక్కి తిరిగి వచ్చేసి, మహారాజా మహారాజా ఇదొక అద్భుతం అని జరిగింది చెప్పారు. సందేహం లేదు, ఆ చేతులు అడ్డం పెట్టిన వాడే కార్తవీర్యార్జునుడు. ఈ ప్రపంచంలో 1000 చేతులు ఉన్న వాళ్ళల్లో వాడొక్కడే ఈ భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు వాడి సంగతి ఏమిటో చూస్తాను. నేను శివలింగాన్ని పూజిస్తూ ఉంటే ఆ శివలింగం నీళ్ళల్లో కొట్టుకుపోయేటట్టు చేస్తాడా, వాడి చేతులు విరిచేస్తాను, వాడి మూతి కొరికేస్తాను, ముక్కు చెక్కేస్తాను, ఆ ముక్కుతో బజ్జీ వేసుకుని మిరపకాయ బజ్జీ వేసుకున్నట్టుగా తినేస్తాను నేను అంటూ హుంకరిస్తూ నడుస్తూ వచ్చాడు. ఆ సమయంలో కార్తవీర్యార్థులు మంత్రులు, మా మహారాజు గారు జలక్రీడలు ఆడుతున్నాడు వెళ్ళకూడదనగానే వాళ్ళందరినీ చితక్కొట్టి తన్ని అవతలు పారేశాడు. ఇది కార్తవీర్యార్థునుడికి తెలిసింది. స్త్రీలతో మీరు కాసేపు ఉండండి, భయం ఏం పొందకండి, అంతగా భయం వేస్తే ఈ పక్కన నుంచి చూడండి మీ భర్త పరాక్రమం ఏమిటో తెలుస్తుంది అని అంజనము అనే ఒక ఏనుగు దిగ్గజం, అష్టదిగ్గజాల్లో ఒక ఏనుగు పేరు అంజనం. ఆ అంజనం అనే ఏనుగు గంగాజలంలోంచి బయటకు వచ్చినట్టుగా వచ్చేట ఆయన బయటికి. అలా వచ్చి ఆయన నడుస్తూ ఉంటే ఒక ఏనుగు వచ్చినట్టుందనమాట, మదించిన ఏనుగులా నడుస్తూ వచ్చాడు. ఐరావతం, సుప్రతీకం, అంజనం, అభ్రమువు, కపిలం మొదలైనవన్నీ ఏనుగుల పేర్లు అనమాట. ఎనిమిది ఏనుగులు భూమిని మోస్తున్న ఎనిమిది దిక్కుల్లో వాటిని అష్ట దిక్కు గజములు, అష్టదిగ్గజాలు అంటారనమాట. అందులో ఈ అంజనము అనే ఏనుగు భలే టీవీగా నడుస్తుందటండి. ఎవరన్నా మహారాజు గారు టీవీగా చేతులు ఊపుకుంటూ నడిస్తే అంజనం నడిచినట్టు నడిచేవనేవారు. పూర్వం అలా టీవీగా నడిచేవారు, ఇలా వంకర టెంకరగా నడిచేవారు కాదు మహారాజుల ఆ నడకే వేరు. మహావీరుడైన కార్తవీర్యుడు ముందుకు రాగానే ముందు ప్రహస్తుడు ఎదురొచ్చాడు. మా రావణాసురుడి దాకా ఎందుకు నేను జాలని వెంటనే గద ఒకటి తీసుకుని కార్తవీర్యార్జునుడు ప్రహస్తుడు నెత్తిమీద కొట్టాడు. ఢామ్ అనే శబ్దంతో వాడి బుర్ర పగిలింది. వాడు ఒక ఏడాది పాటు పిచ్చెక్కిపోయిందట. మళ్ళీ వాడికి ఏం తెలియలేదు, నేనెవర్ని అనుకునేవాట. తర్వాత వాడు కార్తవీర్యార్జునుడు దెబ్బ మజాక అన్నారు. ప్రహస్తుడంటే రావణాసురుడికి సేనాధిపతి, అంత గొప్పవాడు. వాడి బుర్ర ఈ గదాఘాతానికి పగిలిపోయి కొంతకాలం పాటు వాడు పిచ్చెక్కినట్టు ప్రవర్తించేవాట. వాడు అలా కింద పడిపోయి మళ్ళీ కదిలితే ఒట్టు, ఒక్క దెబ్బకి, మళ్ళీ రెండో దెబ్బ కొట్టలేదు ఆయన. ఈ కింద పడి గాయపడిన వాడిని వదిలేసి ముందుకు వెళ్ళాడు. ఈ రావణునికి కార్తవీర్యార్జునుడికి ఘోర యుద్ధం జరిగింది. ఒక ఆయన సహస్రబాహు, ఒక ఆయన కేవలం 20, అది ప్లెంటీ కాదు. అంటే 20 చేతులవాడికి 1000 చేతులవాడికి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటే మహావీరుడైన కార్తవీర్యార్జునుడు చేతులు పైకెత్తి ఓ చేత్తో వీపు మీద, ఓ చేత్తో డొక్క మీద, ఓ చేత్తో ఇంకో చోట చెప్పకోవడం చోట, ఇంకో చోట కాలి మీద, అక్కడ ఇక్కడ మొత్తం చేతులతో కొళ్ళ పొడిచి పారేశాడు. 1000 చేతులతోటి ఎక్కడ కొడుతున్నాడో తెలియట్లేదు. వడలంతా పిండి కూడైపోయింది. చపాతీ పిండి కొడుతుంటారు సరే బయట, అప్పుడప్పుడు ఈ బడ్డీ కొట్లు ఉంటాయి చిన్న చిన్నవి, ఈ బడ్డీల మీద పూరీలు వేస్తూ ఉంటారు, పానీపూరీలు అంటే. పానీపూరీలు చూస్తే జీవితంలో నోట్లోంచి పానీ రాదు అనుకోండి, వీడు కాస్త కూని అయిపోతాడు. రామరామ, మూసీ నదిలో ఉన్న డ్రైనేజీ నీళ్ళు అందులో పోసేది మీకు పానీపూరీలు ఇస్తూ ఉంటే వీడు తినడం. ఆ తర్వాత ఏమో కరోనా రాకపోతే ఇంకెవరు వస్తారు వెనక్కి, కరోనా రాకపోతేనేమో ఇంకోటి వస్తుందా, ఎలా వస్తుందండి రోగం అదే వస్తుంది. కానీ సహజంగా పూరీలు వేసి ముందు ఏం చేస్తారంటే ఆ పూరీ పిండిని పటాపటాపట భలే కొట్టేస్తారు సార్ మీరు, ఆ ముద్దలు కొట్టి 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 దాన్ని ఆ ఇంత చిన్న చిన్న గుండ్రను ముద్దలు చేసి మళ్ళీ వాటిని కొట్టి ఆ తర్వాత ఒత్తేస్తారు పూరీలుగా. ఆ పిండిని ఎలా ఒత్తుతారో అలా వీడిని ఒత్తి పారేసేట. వాడు గావు కేకబెట్టి చతికిలు పడిపోయాడు, ఇక లేస్తే ఒట్టు. అక్కడ రాశారండి తరుపరిచేట, సవిహ్వలం విహ్వలుడి కింద పడిపోయాడు. నిష్టనం వాడు అరిచినరుపు మళ్ళీ పూర్వం కైలాస పర్వతం ఎత్తినప్పుడు శివుడు కొండ కింద పెట్టి రావణాసురుడి చేతులు తలకాయలు నొక్కినప్పుడు అరిచిన అరుపులో ఉంది, అంత అరిచాడు. అది కార్తవీర్యార్జునుడి బలం అంటే, దత్తాత్రేయుడి శిష్యుడి బలం అంటే అలా ఉంటుంది. వాడు ఆ పడిపోయి లేవలేకుండా ఉంటే ఓ 2 చేతులతో ఇలా పట్టుకుని నారాయణుడు బలిచక్రవర్తిని బంధించినట్టుగా పట్టుకొచ్చి చెరసాల్లో పెట్టగానే ఇక పైనుంచి ఇంద్రుడికి ఆనందం వచ్చేసి భలే భలే కార్తవీర్యార్జునుడు పొగిడాడు. సందట్లో సడేమి అని దేవతలు వచ్చారు అక్కడికి. ఈ కార్తవీర్యార్జునుడు ఈ రావణాసురుడు ఏం చేస్తాడా అని చూస్తున్న వాళ్ళకి కార్తవీర్యార్జునుడు వీడు కొట్టేసినప్పుడు అలా ఆనందం వచ్చేసిందనమాట. మనం సిక్సర్లు కొడుతుంటే ఎగిరి గంతులేస్తాం చూసారా క్రికెట్లో, అంతకంటే ఎక్కువ అరిచారు దేవతలు. ఇప్పుడు పూలవర్షం కురిపించారు, కార్తవీర్యార్జునుడు నువ్వురా మొగాడు అంటే అని పొగిడారు. ఆ తర్వాత కొంతమంది పైకి అరవకు మళ్ళీ రావణాసుడు బయటకు వస్తే లేనిపోలే ఇబ్బంది మనకి అన్నారు కొందరు. ఈ విధంగా వాళ్ళు ఆనందపడిపోయి శహవాష్ శహవాష్ అన్నారట. సాధ్వీతి వాదిన పుష్పై కిరంతి అర్జున మూర్ధని, ఆనాడు ఆ అర్జునుడు శిరస్సు మీద గంపలకి గంపలు పువ్వుల వర్షం కురిపించారు దేవతలు. సాధు సాధు అంటే శభాష్ శభాష్ బాగు బాగున్నారు.
రావణాసురుడు కిన్నుడైపోయాడు. అసలు వాడికి చెవులు పనిచేయలేదు కొంతకాలం ఆ దెబ్బలకి. డొక్కలు ఉన్నాయో పక్కలు ఉన్నాయో ఏం పనిచేయలేదు. చాలా ఇబ్బంది పడిపోయాడు వాడు. వాడు కోలుకోవడానికి మళ్ళీ ఇంటికి వచ్చాక 5 ఏళ్ళు పట్టింది. 5 ఏళ్ళు వాడు ఒళ్ళంతా నూనె రాసి మర్దలా చేశాక మళ్ళీ తేరుకున్నాడు అనమాట. వాడి చితక్ కొట్టి తీసుకెళ్ళి బంధించి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి ఆ సంకెళ్ళు కూడా వాడు తెంచుకోలేని సంకెళ్ళు వేసి చెరసాల్లో పారేశాడు. వాడు కదిలితే చెప్పండి, ఈసారి కదిలితే వాళ్ళు కదలకుండా కీళ్ళు కీళ్ళు పీకేస్తాను అన్నాడు కార్తవీర్యార్జునుడు. ఇంతటి రావణాసురుడు ఇంద్రుణ్ణి జైల్లో పెట్టిన ఇంద్రజిత్తు తండ్రి గారు ఈయన కూడా జైల్లో పెట్టాడు. కాలోహి దురతిక్రమ అన్నారు. అది కాలం ఎవరం దాటలే. ఆ తర్వాత ఇక ఆ రోజు బ్రాహ్మణోత్తములు ఎదురొచ్చారు, సహభాష అన్నారు. ఎందుకంటే ఈ రావణాసురుడు అంటే అందరూ అడిగిపోతున్నారండి, వాడి వల్ల సాహు దెబ్బలు తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాడి చేతిలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, అందరూ ప్రశంసించడమే. అన్ని చోట్ల నుంచి మునులు వచ్చారు, దేవతలు వచ్చారు, యక్షులు వచ్చారు, గంధర్వులు వచ్చారు, కిన్నరులు వచ్చారు, పన్నగులు వచ్చారు, సాధ్యులు వచ్చారు, విద్యాధరులు వచ్చారు, అందరూ సహభాషను పొగడమే పొగడ్డం తెగ పొగిడేశారు. అంటే ఒక పాపాత్ముడిని ఎవడన్నా శిక్షిస్తే, ఒక ధర్మాత్ముడు ఎవడైనా ఒక పాపాత్ముడు శిక్షిస్తే ఇంత ప్రశంసలు గురవుతారు. ఒక అయోధ్య రామాలయం కట్టిన వాడికి వచ్చిన ప్రశంస ఆ గుడిని కూల్చిన వాడికి వస్తున్నట్టండి. ఇంకా మనకి చాలా ఉన్నాయి. కాశీ ఆలయం పూర్తిగా వచ్చేయాలి, ఆ పక్కన ఉన్న తొక్కు లేచిపోవాలి, మధుర ఆలయం రావాలి, ఇవన్నీ వచ్చేస్తే ఇక మనం పొందుతాం ఆనందం. ఆ తర్వాత ఈ విషయం పులస్త్యుడికి తెలిసింది. బ్రహ్మమానసపుత్రుడు పులస్త్యుడు, ఆయన ఎంత గొప్పవాడైనా ఈ దిక్కువలాడు మనవాడయ్యే. అందుకని ఆ ప్రేమ పోదు కదా, విశ్రవసుడు ఈయన కొడుకువాడు. అందుకని ఆయన కొంతమంది ఋషుల్ని వెంట పెట్టుకుని ఇంద్రనగరమైన అమరావతి నగరంలా కనపడుతున్న మాహిష్మతిలో ఆనాడు బ్రహ్మదేవుడు అడుగుపెట్టినట్టు అడుగుపెట్టాడు. కార్తవీర్యార్జునుడికి బ్రహ్మమానస పుత్రుల మీద చాలా గౌరవం. అందుకే మహాకాంతితో ఉన్న పులస్త్యుడికి ఘనస్వాగతం చెప్పి పూజించి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నాడు. మహాత్మ గోవుని స్వీకరించని గోవుని కూడా దానం చేశాడు. సతస్య మధుపర్కం గాం పాద్యం అర్ఘ్యం నివేద్యచ. మధుపర్కమిచ్చాడు, ఆవునిచ్చాడు, పాద్యమిచ్చాడు, అర్ఘ్యమిచ్చాడు, ఆచమన జలమిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. బ్రాహ్మణోత్తమ, నువ్వు మహా తేజస్శాలివి, బ్రహ్మ మానసపుత్రుడివి, అటువంటి నీవు స్వయంగా నా ఇంటికి రావడం వల్ల నా ఇల్లు పవిత్రమయ్యింది. ఈ రాజ్యం నేను, మేమందరం నీ స్నేహితులం, నీ బంధువులం, ఇంతెందుకు నీ దాసులం. నా రాజ్యం నీదనుకో, ఏం కావాలో కోరుకో, నువ్వు ఆజ్ఞాపించినట్టు చేస్తానడగా. నా మనుమడు రావణుడు గాలిని కూడా భయపెట్టాడు, సముద్రుణ్ణి భయపెట్టాడు, ఇంద్రుణ్ణి భయపెట్టాడు. అటువంటి వాణ్ణి పిడికిలి పొడితో చితక్కొట్టి ఒళ్ళంతా కొళ్ళబొడిచి చెరసాల్లో పెట్టావు. వాడు దుర్మార్గుడే, కానీ ప్రస్తుతం వాడు ఇంకా కొంతకాలం భూమి మీద బయట తిరగాలి. వాడికి సమయం వస్తుంది, పోయే కాలం అప్పుడు చస్తాడు. నీ వల్ల ఇప్పటికే వాడి ఖ్యాతి కొంత అడుగంటిపోయింది, అప్రతిష్ట వచ్చింది. ప్రస్తుతానికి ఎందుకు ఏమిటి అని అడగకుండా అతన్ని బంధవిముక్తుణ్ణి చేసి నాకు అప్పగించు అనగా, తథాస్తు, మీరు కోరితే కాదంటానా అని చెరసాల దగ్గరికి వెళ్ళి వాడిని ఏడవకని లేపి నిలబెట్టి ఆ కాళ్ళకి చేతులకి ఉన్న సంఖ్యలు చేత్తో కొట్టి విరగ్గొట్టి బంధవిముక్తుని చేసి స్నానం చేయించి మంచి బట్టలు ధరింపజేయించి ఇదిగోనండి మీ మనవాడని అప్పగించాడు. అప్పుడు రావణుడు, మా తాతగారికి నన్ను ఎలాగో అప్పగిస్తున్నావు, నా కోరిక కూడా తీర్చన్నట్ట. ఏమిటన్నాడు ఆయన, ఈరోజు నుంచి మనిద్దరం మిత్రులం, నా రాజ్యం నీది, నీ రాజ్యం నాది, అరమరికలు లేకుండా నన్ను కూడా నీ తమ్ముళ్ళ స్వీకరించు అని స్నేహం చేసుకున్నాడు. పులస్త్యుని మీద గౌరవంతో రావణుడితో ఆయన స్నేహం చేసుకుని అతన్ని గౌరవించాడు. ఈ విధంగా రావణాసుడు తెలివైనవాడు, తనకంటే బలవంతుడైతే స్నేహం చేసుకున్నాడు, లేకపోతే ప్రాణాలు పోతాయి కనుక. వారిద్దరూ ఆ విధముగా పరస్పరం బంధువులు, స్నేహితులయ్యారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు, 5-6 ఏళ్ళో 10 ఏళ్ళో బాగున్నాడు. మళ్ళీ మొదలైపోయింది వాడి పాత బుద్ధి. ఇక్కడి నుంచి వీడు ఎవరు నాకంటే బలవంతుడున్నాడో తెలుసుకుంటాను, వాడిని జయిస్తాను అని బయలుదేరాడు. ఆ సమయంలో నారదుడు వచ్చి, నీకు ఈ మధ్యన తెలియదేమో ఒక వీరుడి గురించి అన్నట్ట. ఎవడా వీరుడు అనగా, కిష్కింధా నగరాన్ని పరిపాలిస్తున్న వాలి అని ఒక ఆయన జనాల్ని నేల మీద సోలిపోయేలా కొడుతున్నాడు.
మహాపరాక్రమవంతుడు అన్నట్ట. నారద భలే ఉపకారం చేశావు, వీడంతా వీడు బతికత్త కోతి వాడు వాలి అనేవాడు ఒక కోతి, ఆ కోతి మూతి పగలగొట్టి నేల మీద పడగొట్టకపోతే నేను చుప్పరాతినే అంటూ ప్రతిజ్ఞ చేశాడు. ఒకరోజున ప్రొద్దుటే సంధ్యా సమయంలో కిష్కింధ నగరానికి వచ్చాడు, కర్ణాటకలో ఉన్నటువంటి కిష్కింధ దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో సుగ్రీవుడు అంగదుడు మాత్రం నగరంలో ఉన్నారు. నగర ద్వారం దగ్గరకు వచ్చి, ఐ వాలి బయటికి రావాయ్, ఐ వాంట్ టు ఫైట్ విత్ యూ అన్నట్టు. వాడికి అన్ని లాంగ్వేజెస్ వచ్చులేండి. అనగానే సుగ్రీవుడు అంగదుడు బయటకు వచ్చి, రాక్షసరాజా రావణ, నీ బాగు కోరి ఒక మాట చెబుతున్నాం విను. మా ప్రభువైన వాలితో ఎంతవరకు యుద్ధం చేసి బతికిన వాడు ఒక్కడు లేడు. దానికి ఒక ఉదాహరణ చెబుతాం. నీకు కుడివైపున ఉన్న ప్రాంతాన్ని చూడు అన్నట్ట. వెంటనే రావణాసుడు తన కుడి చేతి వైపు చూశాడు. ఆ కుడి చేతి వైపు ఎముకల గొట్టలు, అస్థిపంజరాలు గొట్టలు గుట్టలుగా ఉన్నాయి. వాడికి మతిపోయింది. ఏమిటి గొట్టలు అన్నాడు. వాళ్ళు నీలాగే ఏయ్ వాలి అంటూ యుద్ధానికి వచ్చారు. అతని చేతిలో తెచ్చారు దుందుభి, మాయావి, ఇలాంటి వాళ్ళు కొన్ని వేల మంది మా వాలితో సవాళ్ళంటూ యుద్ధానికి వచ్చి వాడి చేతిలో ఒక్క దెబ్బకి తెచ్చారు. నువ్వు కూడా వాడి చేతిలో చావడానికి వచ్చినట్టయితే ఇక్కడే ఉండు. వెంటనే చావాలనుకుంటే మాత్రం అతడున్న చోటికి వెళ్ళు, కొంచెం సేపు అయ్యాక చద్దాం అనుకుంటే ఒక్క 4 గంటలు ఆగు. ఎందుకంటే మా వాడు ప్రతిరోజు ఉదయం పూట మా వాలి ముందు తూర్పు సముద్రం, ఆ తర్వాత పశ్చిమ సముద్రం, తర్వాత దక్షిణ సముద్రం, ఆ తర్వాత ఉత్తర సముద్రం, ఇలా 4 సముద్రాలకి కేవలం 2 గంటల్లో వెడతాడు. ఈ 2 గంటలలోపు అన్ని సముద్రాల్లో స్నానం చేసి ఆ సముద్రంలో ఉన్న నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యమిచ్చి మళ్ళీ వచ్చేస్తాడు. ఇక ఆ పూట హాయిగా ఇక్కడ విహరిస్తూ ఉంటాడు. కాబట్టి 2-3 గంటలు వెయిట్ చేస్తే ఆయన వస్తాడు. వచ్చాక ఆయన చేతులు చద్దువు కానీ అబ్బే అంత టైం లేదనుకుంటే ప్రస్తుతం ఆయన దక్షిణ సముద్రం హిందూ మహాసముద్రంలో ఉన్నాడు. అక్కడికి వెడితే కొంచెం వెంటనే నీ తేట తీరిపోతుంది. అరగానే ఇప్పుడే బయలుదేరతాను అని తన వీరుల్ని వెంట పెట్టుకుని మహావేగంగా ఎగురుకుంటూ వెళ్ళాడు. పుష్పకుమానంలో ఎక్కి రాక్షసుల్ని వెంట పెట్టుకుని దక్షిణ సముద్ర తీరంలో ఉన్న వాలి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో వాలి దక్షిణ సముద్రం దగ్గర, అంటే ఇప్పుడు మనం రామేశ్వరం అంటున్నామే, ఆ ప్రాంతం దగ్గర నిలబడి 2 చేతుల్లోకి నీళ్లు తీసుకుని సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇస్తున్నాడు భక్తితో. ఆ సమయంలో సైనికులారా మీరు ఇక్కడ ఉండండి, నిశ్శబ్దంగా వెళ్ళి వాడిని వెనకపాటుగా వెళ్ళి 2 చేతులతో బంధించి నొక్కి తీసుకొచ్చి ఆ తర్వాత చెరసాల్లో పెట్టి వాడిని రక్కేస్తాను, హఠాత్తుగా వెళ్ళి బంధించేస్తాను వాడిని అని సైనికులందరినీ అక్కడ అట్టే పెట్టి నిశ్శబ్దంగా రావణాసురుడు వెనక నుంచి నడుచుకుంటూ రావడం మొదలుపెట్టాడు. దిక్పాలకు కొంతమంది సరే ఇలా ఇలా ఊపుకుంటూ నడుస్తారు కొన్న ఏనుగులాగా, అలా నడుచుకుంటూ రావడం మొదలెట్టాడు. ఇంతలో అనుకోకుండా వాలి ఎందుకు ఇలా కుడివైపుకు చూశాడు, వెనక నిశ్శబ్దంగా వస్తున్న రావణుడు కనిపించేసేటండు. అందుకని ఇక్కడ ఏమన్నారు, తావన్యోన్యం జిగురుక్షంతో హరిరాక్షస పార్థివౌ. అనుకోకుండానే వాలి ఈయన చూశాడు, వాలిని ఎలాగో వాడు ముందే చూశాడు. కాబట్టి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. వాలి వీడికంటే కొంటివాడు, వెనక నుంచి నిశ్శబ్దంగా వచ్చి నన్ను పట్టుకుందాం అనుకుంటున్నావా, రారా నీ సంగతి చూస్తాను అని ఏమెరగనట్టుగా అలాగే 2 చేతులతో అర్ఘ్యమిస్తూ ఇళ్ళ దొంగ చూపులు చూడటం మొదలెట్టాడు. వీడు వెనక నుంచి వచ్చి 20 చేతులతో ఇలా బంధించబోతున్న సమయంలో హఠాత్తుగా కుడి చేత్తో ఒక్క నొక్కు నొక్కేటవాడిని అన్నాడు వీడు. ఒక్కసారి చంక కింద పెట్టి, కుడి చేతి చంక కింద పెట్టి ఒక్క నొక్కు నొక్కడంతో అంతరాక్షసుడు గిజగిజలు అడిపోయాడు. బంధించడం పక్కన పెట్టండి, ఈ చంక కింద పడి పచ్చడైపోయాడు. అదృష్టవశాత్తు వాలి చంకలు కొంచెం సువాసనతో ఉన్నాయి కాబట్టి బతికిపోయాడు. కొంతమంది స్నానం చేస్తారు కానీ సబ్బెట్టు రుద్దుకోరండి, బొబ్బళ్ళు వచ్చి చేతులు ఎత్తుతారు, గురువు గారు నమస్కారం అంటారు, ఓ 3 రోజులు ఆనందం లేకపోతాను. కొంచెం అందువల్ల స్నానం చేసేవాళ్ళు నియమనిష్టలతో బాగా మంచి సబ్బుతోనో కుంకుడుకాయలతో రుద్దుకుని రండి, మీకు పుణ్యం ఉంటుంది. మా భక్తులు చాలా గొప్పవాళ్ళు అండి, అన్నీ అబ్జర్వ్ చేస్తారు, విని వాటిని అదుపులో కూడా పెడతారు లేదా ఆచరణలో పెడతారు. నిన్న మొన్న ఓ భక్తురాలు మా ఇంటికి వచ్చింది, గురువుగారు ఈసారి పురాణంలో చిన్న లోటు కనపడిందండి అది. ఏమిటమ్మా అన్నాను, మీ చెవులకు ఎప్పుడు ఈ కాడలు పెట్టుకుంటారు, ఈసారి కాడలు పెట్టుకోకుండా వచ్చారండి, అది కాడలు మర్చిపోయారు పొరపాటుని, ఆ కాడలు ఎక్కడున్నాయో కనపట్టలేదు. చివరికి చెవికి కాడలేదు, చెవి తాడ, అది కూడా గుర్తుపెట్టుకుంది ఆవిడ పాపం. అంటే అసలు మనుష్యుని ఎంత గొప్పవాడో ఆలోచించండి. అంటే గురువుగారి నామం ఎలా ఉంది, ఏ కళ్ళతోడు పెట్టుకుంటున్నారు, ఏ రోజు ఏ కండుగా వేసుకుంటున్నారు, ఏ రోజు గురువుగారికి జుట్టు కొంచెం వెనక్కుంది ముందుకుంది, ఇవి కూడా కనిపెట్టేస్తున్నారు. పురాణం వింటున్నారో లేదు కానీ అవి మాత్రం బాగా చూస్తున్నారు కొందరు. మరికొంతమందికి గురువుగారి చెవికి కాడలు ఉన్నా లేకపోతే ఏం చేస్తామండి, కనపడలేదు, ఉన్నాయో పోయాయో. ఇప్పుడు మరి కాడలేదని పురాణం ఆపలేం కదా చెవి కాడ కోసమని. అంచేత అవి కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి మన భక్తులు ఇలాంటి మంచి మంచి సూచనలు, శుభ్రంగా స్నానము చేసి రుద్దుకుని సువాసనతో ఉండేలాగా చేయండి. మనం స్నానము చేశాక మన శరీరము నుంచి సువాసన వస్తే మనమిచ్చే అర్ఘ్యాన్ని దేవతలు స్వీకరిస్తారు. సువాసనతో ఉన్నవాడు గుళ్ళోకి వెడితే దేవుడు సంతోషిస్తాడు, వీడు దుర్వాసనతో గుళ్ళోకి వెడితే దేవుడు పారిపోతాడు. దేవుడు ఆ విగ్రహంలోంచి తన శక్తిని ఉపసంహరిస్తాడు. కాబట్టి ఎంతో శుచిగా ఉండవలెను. సరే మొత్తం మీద సంఖ కింద పెట్టి ఒక్క నొక్కు నొక్కాడు. వీడు ఏమంటున్నది పట్టించుకోకుండా అలాగే వాడిని గట్టిగా పెట్టి ఈ సగం చేత్తో రెండో చేత్తో రివ్వున పైకి లేచాడు. వీడి అహంకారం అణిచివేస్తానని బయలుదేరాడు. నిజానికి ఆయన అప్పటికే తూర్పు సముద్రం, పడమర సముద్రంలో స్నానం చేసి దక్షిణం వైపు వచ్చాడు. కావాలని ఈరోజు మళ్ళీ ఉత్తరం వైపు వెళ్ళి, ఉత్తరం నుంచి తూర్పుకి వెళ్ళి, తూర్పు నుంచి పడమరకి వెళ్ళి, పడమర నుంచి దక్షిణానికి వెళ్ళి, అన్ని చోట్ల వీడిని ఎలా చంకలో పెట్టుకుని నొక్కే వదలకుండా స్నానం చేసి ఈ చెయ్యి ఇలాగే పెట్టుకునే అర్ఘ్యం ఇవ్వడం మొదలెట్టాడు. అస్సలు వదలటంలా వీడేమ్మా అంటూనే ఉన్నాడు. తత్త అంటారు ఊపిరి ఆటంలా, అతి కష్టం మీద ఊపిరి తీసుకుంటున్నాడు, గిజగిజ నాడిపోయాడు, పచ్చడైపోతున్నాడు. అసలు వీడికి నేను బతుకున్నానో లేదో తెలియటం లేదు. అసలే రావణాసురుడు మహాపరాక్రమవంతుడు, ఇంతటి బలవంతుణ్ణి పుచ్చుకుని ఇన్ని సముద్రాల్లోకి ఎగిరి స్నానం చేసి తిరగడం అంటే మాటలా. అలా తిరిగి 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 ఆ తర్వాత కిష్కింద దగ్గరకు వచ్చి ఢామ్మని కిందకి దిగి ఇలా చెయ్యెత్తాట. వెంటనే చేతులు తోడు కింద పడ్డాడు ఢామ్మని. కింద పడి ఆయన నాలుగు పక్కకు పెట్టుకుని ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, కుతస్త్వం ఇతి చోవాచ. ఈ కింద పడిపోయిన నాలిక పక్కనట్టి అని కొట్టుకుంటున్నాడే పెరాలసిస్ పేషెంట్ లాగా అటువంటి రావణుణ్ణి, కుతహత్వం నువ్వెక్కడి నుంచి వచ్చావు అన్నట్ట. నువ్వెవరి మళ్ళా రావణాసుడే తెలుసుగా, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నేను ఇప్పుడే అన్ని చోట్లకి వెళ్ళి స్నానం చేసి ఇక్కడ దిగాను, ఈలోపు వచ్చి ఇక్కడ కింద పడిపోయి ఇలా మూతి పక్కకెట్టి నాలుగు పక్కకెట్టి ఏమిటి వేషాలు వేస్తున్నావు రావణ, ఈ మధ్యన ఉన్న సినిమాల్లో యాక్ట్ చేస్తున్నావా అన్నట్ట. అనగానే రావణాసురుడు అతి కష్టపడి నవ్వలేక, మీరంటే ఆనందంగా నవ్వుతున్నారు ఇది విని, వాడేమో నొక్కి నొక్కి ఉండడం వల్ల నాలుక బయటకు వచ్చి ప్రహసన్ పెద్ద పెట్టు నవ్వాడు. కానీ ఆ నవ్వు నవ్వులేదు, ఏడుపులో ఉంది. అలా నవ్వి అతి కష్టం మీద సంభాళించుకుని విస్మయపడిపోయి, వాలి చచ్చిన పావును ఇంకా ఎందుకు చంపుతావు, నీకు తెలుసు నువ్వేం చేసావో, నాకు తెలుసు నేనేం చేశాను, చంక కింద పెట్టుకుని కుర్ర కొంకను ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయావు, ఏమి బలం అయ్యా నీదు, అలా ఎత్తుకుపోతుంటే నా ప్రాణం లేచిపోయింది పైకి, నన్ను రక్షించడానికి నా మంత్రులు వెనక వచ్చారు కానీ ఎగరలేక కింద పడ్డారు వాళ్ళంతా, వాళ్ళు వచ్చుంటే వాళ్ళని కూడా చంపేసేవాడు మేము, నేను మహావీరుణ్ణని అహంకరించాను, నా అహంకారం అంతా ఒక దెబ్బకి అణిగిపోయింది. ఈ ప్రపంచంలో వాయుదేవుడు కానీ లేదా మనస్సు కానీ ఈ రెండే నీ అంత వేగంగా వెళతాయి. వాయువేగ మనోవేగాలు మాత్రమే నీకు సాటి వస్తాయి, ఇక నీకు సాటి మరొకడు లేడు. నీకు పుణ్యం ఉంటుంది, మనిద్దరం ఈ రోజు నుంచి స్నేహం చేసుకుందాం, మనం గాఢమిత్రులం, మనిద్దరికీ మధ్యలో పగ ఉండకూడదు అని అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుని, నా లంకంతా నీదే, నీ కిష్కింత నాదనుకో, అలాగని మనం ఒకరి మీద ఒకరు దాడి చేసుకోం, నన్ను మాత్రం ప్రేమగా చూసుకోయే అన్నట్ట. వాడు అదృష్టం బాగుంది కనుక వాలి ఒప్పుకుని, సరేలే మన ఇద్దరం మిత్రులం అన్నాడు. ఆనాడు వాలి చేతిలో ఇలా గర్వభంగం అయ్యింది. భూలోకంలో వాడు చావమంది చావుగొట్టి వాడు చాలా మంది ఉన్నారు, కార్తవీర్యార్జునుడి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు, మళ్ళీ వాలి చేతిలో వాలి సోలి నేల వాలిపోయాడు వాడు. అనగానే ఇవంతా విన్న రాముడు మహర్షి, రావణుడు బలపరాక్రమవంతుడు సందేహం లేదు, రావణుడు బలవంతుడే, వాలి గొప్పవాడే, కానీ మా హనుమంతుని ముందు వాళ్ళు ఎందుకు పనికిరారని నాకు అనిపిస్తున్నది. శౌర్యం దాక్ష్యం బలం ధైర్యం ప్రాజ్ఞత నయసాధనం విక్రమశ్చ ప్రభావశ్చ హనుమతి కృతాలయాః. హనుమంతునిలో శౌర్యముంది, పనిచేసే సామర్థ్యం ఉన్నది, స్కిల్ ఉంది, బలమున్నది, ఆలోచన ఉన్నది, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసు, ఇతరులను ఎలా పడగొట్టాలో తెలుసు, కాంతి ఉన్నది ఆయనలో, ఇన్ని లక్షణములు ఎవరిలో లేవు. కానీ ఇంత గొప్పవాడు సుగ్రీవుడి పక్కన ఉండి కూడా వాలిని ఎందుకుని జయించలేకపోయాడు? శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి అవలీలగా లంకానగరం చేరి అక్కడ అంతమందిని చావగొట్టి లంకని దగ్ధం చేసి సీతని చూచి సీతకి ధైర్యం చెప్పి ఎక్కడ తెలివితేటలు ఉపయోగించాలో, ఎక్కడ బలం ఉపయోగించాలో, ఎక్కడ జలం ఎక్కడ చలం ఉపయోగించాలో అన్నీ ఉపయోగించి తిరిగి వచ్చినవాడు ఎవడుంటాడు? ఈ ప్రపంచంలో హనుమంతునికి సాటి వచ్చేవాడు ఒక్కడు లేడని నా నమ్మకం. బ్రహ్మాస్త్రమునకు కూడా లొంగని వాడు ఎవడన్నా ఉంటాడా? బ్రహ్మాస్త్రం కూడా వాడిని ఏమీ చేయలేదు. ఈతడు విష్ణువు కంటే ఇంద్రుడి కంటే గొప్పవాడు, కానీ ఏమిటో మరి తెలియదు. వాలి సుగ్రీవుల విషయంలో తాను కలిగించుకోలేదు అనగా అప్పుడు అగస్త్యుడు సరిగ్గా చెప్పావు రామ, నిజంగా హనుమంతునికి ఎవరూ సాటిరారు. ఈ హనుమంతుని చరిత్ర ఇప్పుడు చెబుతున్నాను, దాన్ని బట్టి అతడు ఎందుకు తన బలాన్ని మర్చిపోయాడో తెలుస్తుంది. పూర్వం మహావీరుడు కేసరి అనే ఒక వీరుడు ఉండేవాడు. ఎత్ర రాజ్యం ప్రశాస్తస్య కేసరీ నామ వై పిత సూర్యదత్తవర స్వర్ణః సుమేరుర్నామ పర్వతః. మేరు పర్వతం చాలా గొప్పది. సూర్యుడి వరం వల్ల ఆ సుమేరు పర్వతం ఎప్పుడు బంగారపు రంగుతో ఉంటుంది. ఆ పర్వతం మీద కేసరి అనే ఒక వీరుడు, వానర వీరుడు రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఆ కేసరికి అంజనాదేవి భార్య. అంజనకి కేసరికి ఈ హనుమంతుడు పుట్టాడు. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి నాడు మధ్యాహ్న వేళ పుట్టాడు. అది కూడా సరిగ్గా మధ్యాహ్న వేళ. చాలామంది ఎప్పుడు పట్టించుకోరు, కానీ రథసప్తం ఎప్పుడూ కూడా మధ్యాహ్నం 11:45 సప్తం ఉంటేనే చేయాలి. అది సూర్యోదయానికి కాదు, అక్కడ మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తానికి ఉండాలి. దానికి కల సూర్యుడి వరమే కారణం. అలాగే హనుమత్ జయంతి కూడా అంతే. హనుమంతుడి జయంతి నాడు 11:45 నుంచి 12 మధ్యలో పుట్టాడు హనుమంతుడు. తతో మధ్యాహ్న వేళాయాం జనయామాస వయసుతం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే తతో మధ్యాహ్న వేళాయాం జనయామాస వయసుతం. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో సరిగ్గా దశమి తిథి, ఆ రోజు శనివారం కూడా కలిసి వచ్చింది. వారం అనేది కలిసి రావచ్చు కలిసి రాకపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ హనుమత్ జయంతి నాడు, కానీ ఆనాడు మందవారం అన్నది. మధ్యాహ్న సమయంలో ఆనాడు పూర్వఫల్గుని నక్షత్రంలో, పూర్వాభాద్ర నక్షత్రంలో కర్కాటక లగ్నంలో స్వామివారు పుట్టాడు. ఆయన రెల్లుగడ్డిలో పుట్టిన కుమారస్వామిలాగా ఏడ్చేట ఆకలికి చిన్నప్పుడే వాళ్ళమ్మ పాలిచ్చి ఓదార్చింది. ఇలా ఉండగా ఆయన పుట్టిన తర్వాత ఒక 5 రోజులు గడిచాయి. ఆయన ఎప్పుడు పుట్టాడని చెప్పుకున్నాం, వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి, దశమి తర్వాత ఏకాదశి, తర్వాత ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. ఎందుకంటే కృష్ణపక్షం కనుక. ఈయన పుట్టిన 5 రోజుల తర్వాత సరిగ్గా అమావాస్య వచ్చింది. ఆ అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడింది. ఎప్పుడు సూర్యగ్రహణం అమావాస్య నాడు వస్తుందండి? వెనకడికి వాడు ఎవడో అన్నాడు అండి, ఈసారి వరలక్ష్మి వ్రతం శుక్రవారం వచ్చిందండి అన్నాడు. శుక్రవారం రాకపోతే ఎందుకు వస్తుంది? పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతం అంటే, శుక్రవారం నాడు రాకపోతే ఇంకెప్పుడు వస్తుందండి? అమాయకత్వం కొంతమంది. పద్మాకర్ గారి పేరు పద్మాకర్ గారి అండి. ఇది కూడా జరిగింది ఒకసారి. ఒక నా దగ్గరికి వచ్చి పద్మాకర్ గారి పేరు పద్మాకర్ గారా అన్నాడు. పద్మాకర్ గారి పేరు పద్మాకర్ గారి గారు కాకపోతే, ఇప్పుడు సూర్యగ్రహణం వచ్చింది ఆ రోజు. ఆ గ్రహణం నాడు సరిగ్గా ఉదయం పూట వాళ్ళమ్మ పువ్వులు కోసుకోవడానికి బయటికి వెళ్ళింది. కుర్రాడికి ఆకలేసింది. ఆకలి రేపు తీరుద్దాం ఇప్పుడు ఎందుకు? ఆ తర్వాత ఏం జరిగిందో రేపు మళ్ళీ 4వ రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం. అద్భుతమైన హనుమంతుని చరిత్ర వస్తుంది, సీతాదేవి గర్భవతి అవ్వడం, అద్భుతమైన ఎన్నెన్ని విషయాలండి ఇవన్నీ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.